ஸ்ரீ குருப்பீவ நமஹ. ஸ்ரீ மகாகணாதிபதே நமஹ. ஸ்ரீ மாத்ரே நமஹ. పూజ గురుదేవుల పాదములకు శిరస్సు దాటించి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ,
ఏది మేగడ వెన్న కొండే కొండ ఎక్కడ పెట్టారు మరి,
ఈ రోజు ఉదయం శ్రీకృష్ణ పరమాత్మని జనన విశేషాలు గురుదేవుడు తెలియజేస్తుంటే ఆ మధురా నగరంలో మనం అందరం కూడా మధురకి వెళ్ళిపోయామండి. మానసికంగా అక్కడ జరుగుతున్నటువంటి కంసుడి దుశ్చేష్టలన్నీ కూడా మన కళ్ళ ముందు కనిపించాయి. శ్రీకృష్ణ పరమాత్మని జననం కూడా మనం చూసాం. లైవ్ టెలికాస్ట్ ఇచ్చారు గురుదేవుడు. ఇక ఆ చిన్న కృష్ణుడు తను చేసే అద్భుతమైన లీలలన్నీ కూడా ఈ రోజు నుంచి మనం వింటుంటాం. మీరందరూ అదృష్టవంతులు. ఈ ప్రాంగణంలో భాగవతం ప్రవచనంగా అందించడం కోరిన శ్రీమతి జయశ్రీ గారికి మరియు శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి అనేక అనేక అభినందనలు తెలియజేస్తూ ఈరోజు సాయంకాలం ప్రవచనాన్ని ప్రారంభించమని పూజ్య గురుదేవుల పాదములను శిరస్సు దాటించి సాష్టాంగ దండ ప్రణామం.
శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్తి హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతరాదుభావ పుత్రేతి తన్మయతయా తర్వోభినేదుః తం సర్వభూతహృదయం మునిం ఆనతోస్మి. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురుహో రసికాః భువి భావుకాః. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ. శ్రీకృష్ణ పరమాత్ముడికి నవనీత అంటే ఇష్టం కనుక ఇప్పటిదాకా వాళ్ళంతా నవనీతాన్ని అందించారు. కాచిన పాలన్నారు, మేకడన్నారు, అవన్నీ కృష్ణుడు ఒక్కడే పుచ్చుకోకుండా ఆయన శిష్యులకు కూడా ఇస్తాడు. చూద్దాం, ఇవాళ రాత్రికి ఏమన్నా కొండలతో మన కోసం వస్తాయేమో. అసలు మన శరీరమే ఒక పెద్ద పెరుగు కొండ. ఈ కొండని జ్ఞానం అనే కవ్వంతో మసిస్తే భక్తి అనే పేరుతో ఉండే ఒక నవరేతం బయటకు వస్తుంది అని నీలాసుకుడు అంటాడు. మీరంతా అటువంటి వారు, అందుకే వినడం కోసం ఎండ కొండ చూడకుండా వస్తున్నారు. బహుశా నా అనుమానం ఇక్కడికి ఎందుకని వెన్న నివేదనకి తీసుకురావడం లేదంటే ఈ ఎండక వెన్న కరిగిపోతే ఆయనకు కొంచెం తినడానికి ఇబ్బంది వస్తుంది. ఉపన్యాసం అయిన తర్వాత తిందామంటే నాకేమో కరిగిపోయిన వెన్న తినడం రాదు. అది మీకు ప్రసాదంగా ఇస్తే మీరు తినకుండా మాకు ఇస్తారేమిటి అని మీరు బాధపడతారని ప్రస్తుతం ఇవ్వడం లేదు. కానీ రేపటి నుంచి మాత్రం చీకటి పడాక ఏదో రకంగా కాస్త వెన్నపోసి అందరికీ అందేటట్టుగా చూడమని భక్తుల్ని ప్రభాకర శర్మ గారు కోరదామంటే ఆయన సూర్యుడయ్యే రాత్రిపూట కూడా వెన్నను కరిగిస్తారు ఆయన. అందుకని ఆయన కోరకుండా మిమ్మల్ని కోరుతున్నాను. అండమే కానీ ఈ మధ్యకాలంలో వెన్నపోసి తినే అవకాశం ఎక్కడ దొరుకుతుంది? ఎవ్వండు చూచినా నున్నగా ఉంటాడు అంటే నున్నగా ఉండడు, తిన్నగా ఉండడు, వెన్న తినలేడు, తింటే కొలెస్ట్రాల్ అంటారు. వెన్న తిని తింటే ఏం కొలెస్ట్రాల్ రాదు, తినకపోవడం వల్ల కొలెస్ట్రాల్ వచ్చి శరీరంలో అయిపోతుంది. మీకు ఒక టెక్నిక్ చెబుతాను. రోజు ఒక కేజీ వెన్న, 2 కేజీలు మేగడ, 2 కేజీలు మేగడ పెరుగుతో భోజనం చేసి ఇక్కడ నుంచి రాజమండ్రి దాకా బ్రిడ్జి మీద నడిచి వెళ్ళి అక్కడ నుంచి పరిగెత్తుకు వచ్చేయండి ఆ ఉపన్యాసానికి. ఆ తర సన్నగా అలాగే ఉంటాను అలాగే. ఆ రహస్యం మర్చిపోయి తిని పడుకుండటం వల్ల శరీరాలు పెరుగుతాయి. శ్రీకృష్ణుడు ఎన్ని తిన్నా బృందావనంలో అపూర్వ లీలలు చేశాడు, ఆటలాడాడు, పాటలు పాడాడు, నిరంతరం వ్యాయామ దృఢతర గాత్రుడయ్యాడు. అందువల్ల ఎప్పుడు వెన్న మొదలైనవి చాలా మంచిది. నిత్యం వెన్న తింటే బుర్రకి చురుకుతనం పెరుగుతుంది. ఇవాళ మనం ఎలా మాట్లాడినా పర్వాలేదు, పరమాత్మరికి భాష ముఖ్యం కాదు, భావం తప్ప. అయినా తెలుసో తెలియకో శివుడు రాశి చచ్చిపోతున్నాం వెళ్ళాకనమాట. ఇచు యశానాం తాలుహు, అవి తాళవ్యములు. శివుడు అనండి, శివుడు అనకండి, శిశువు అనండి, శిశువు అనకండి, అంటే కొంచెం కన్నకటోరంగా ఉంటుంది. అయినా భగవంతుడికి భాష పెద్ద అవసరం లేదనుకోండి, ఆ భాష వాళ్ళకి కావాలి చదువుకునే వారికి. మీకు పెద్దగా అవసరం లేకపోయినా వీలున్నంత వరకు శబ్దములను సక్రమంగా ఉచ్చరించడానికి ప్రయత్నిద్దాం. ప్రయత్నించినా కూడా ఒకవేళ మన నోరు తిరగకపోతే మనం ఏం చేయలేం. ఇప్పుడు కూడా చాలామందికి పెళ్ళి అనమంటే పెళ్ళి అంటాడు, వెళ్ళి వచ్చానంటాడు. ఈ వెళ్ళి రావడం ఏమిటో నాకు ఇప్పటికి కూడా భయం అన్నమాట. అది చెప్పాను కదా, దగ్గర చెప్పినట్టుగా కృష్ణుడికి భావం అర్థమవుతుంది, భావగ్రాహి జనార్దన. అటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు చతుర్భుజాలతో, శంఖచక్ర గదాపద్మాలతో, ఉరుకుండల ప్రభాయుత కుంతల లలాటుడై జన్మించగానే వసుదేవుడు ఆనందమనే రసంలోనే స్నానం చేశాడు. ఆయనకు ఆనందమే ఒక స్నానం అయిపోయింది. 10,000 గోవులు మనస్సులో దానం చేశాడు భవిష్యత్తులో ఇస్తానని. తదనంతరం ఉబ్బిపోయి 2 చేతులు జోడించి నేనేమిటి, ఒక సామాన్య జీవిని, సంసారమనే చెరసాలలోనూ బంధితుండయి ఉన్నాను, ఇప్పుడు కంసుడు పెట్టిన చెరసాలలోనూ బందీనయ్యి ఉన్నాను, ఇందులోంచి బయటపడలేను, నన్ను నేనే విముక్తుడను చేసుకోలేని నాకు నువ్వు కొడుకుగా పుట్టావు. ఎంతకంటే చిత్రమే ఉన్నది, నువ్వు అందరికీ బంధ విముక్తి కలగజేస్తావు, కానీ బంధనములో ఉన్న నాకు కుమారుడివై పుట్టావు. ఇప్పటికీ నేనేం చేశానో నాకు అర్థం కావడం లేదు. ఏ నిన్ను అఖిల దర్శను జ్ఞానానంద స్వరూపు సంతతు అపరాధీనుని మాయా దూరుని సూనునిగా గంటి ఇట్టి చోద్యము కలదే. నేను ఒక సామాన్య మానవుడిని, ఇక నీవు సర్వాంతర్యామివి, అన్నిటిలో నీవు ఉంటావు, నీలో అన్నీ ఉన్నాయి, జ్ఞానానంద స్వరూపుడి మీరు. ఆనందం రకరకాలుగా కలుగుతుంది, కానీ జ్ఞానం వల్ల కలిగే ఆనందం వేరు. చిట్ట చివరికి ఏది మిగులుతుందో, ఏది సత్యమో తెలుసుకున్న వ్యక్తికి కలిగే ఆనందం ఈ లౌకిక ఆనందం కాదు. ఆనందములు రకరకాలు. కొందరికి తిండి తింటే ఆనందం, 4 గారెలు తింటే వాడికి ఆనందం, కానీ ఎక్కువ తింటే తర్వాత వచ్చేది ఆనందం కాదు, అదో బాధ. డబ్బు కూడా ఎక్కువైతే దాన్ని దాచుకోలేక మహాబాధ పడతాడండి బాబు. అన్ని చోట్ల ఆస్తులు ఉన్నవాడికి ఎక్కడ స్థలం ఉందో తెలియదు, మళ్ళీ దాన్ని పిల్లలకు అందుతాయో లేదో అనే ఆలోచనతో కొంతకాలం నిద్రపట్టదు. డబ్బు ఇంట్లో ఎక్కువ దాస్తే అదొక ఇబ్బంది, దొంగల వల్ల బాధ, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ వల్ల బాధ. కాబట్టి ధనం కూడా స్థాయి దాటిపోయి ఎక్కువైపోతే అది ఆనందం ఇవ్వలేదు. ఈ వస్త్రములు ఆనందం ఇవ్వలేవు. చివరికి మిగిలే ఆనందం జ్ఞానమే. అందుకనే ఎప్పటికైనా జ్ఞానానందం పొందండిరా నాయన అన్నారు. భాగవతం వింటూ ఉన్నప్పుడు మీలో కొంతమంది ముఖాలలో వస్తున్న ఆ తేజస్సు, ఆనందం ఇంకొక వస్తువు వల్ల వస్తుందా? అది నేను కళ్ళారా చూడగలుగుతున్నాను. అప్పుడప్పుడు పులకించిపోయి వింటున్నారు కొందరు. అంటే ఈ శ్రీకృష్ణ సంబంధమైన జ్ఞానం మీలో తెలియని ఆనందాన్ని పెంచుతున్నది. ఆ ఆనందం పరమాత్మకి స్వరూపం. అందుకే ఆనందము కంటే పరమాత్మకి వేరే స్వరూపం లేదన్నారు. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్, ఆనందమే పరబ్రహ్మమని గ్రహించు, అదే ఆయన రూపం. అటువంటి ఆనంద స్వరూపుడివి, సంతతుడివి, ఎల్లవేళలా ఉంటావు. జీవులు ఇవాళ ఉన్నట్టుగా రేపు ఉండరు, వీళ్ళలో మార్పు ఉంటుంది. ఏ క్షణంలో ఎప్పుడు ఎవడి రూపం ఎలా మారుతుందో తెలియదు. చిన్నప్పుడు ఒక రకంగా ఉంటాడు, పెరిగినప్పుడు ఒక రకంగా ఉంటాడు. వార్ధక్యంలో పూర్తిగా రూపములు మారిపోతాయి. వార్ధక్యంలో ఉన్నప్పుడు తన పెళ్లి ఫోటోలు, పాత ఫోటోలు, చిన్నప్పుడు అటు ఇటు పరిగెడుతున్న ఫోటోలు, ఏదో వెన్న తిన్న ఫోటోలు, ఎవరి జడవ పట్టుకు లాగిన ఫోటోలు, ఇవన్నీ గుర్తుకొస్తాయి కదా చూసుకుని. అయ్యో ఎలా ఉండేవాడిని ఇప్పుడు ఇలా అయిపోయాను అనుకుంటాడు. మళ్ళీ ఆ రూపం పొందడం అంటే వాడి వల్ల కాదు, ఎన్ని జన్మలెత్తినా మళ్ళీ గతించినటువంటి రూపం రాదు. కానీ పరమాత్ముడు అలా కాదు, ఇప్పుడు పిలిస్తే మళ్ళీ చిన్నకృష్ణుడిగా రాగలడు, పెద్ద కృష్ణుడిగా రాగలడు. ఏ రూపముతో మనము ధ్యానము చేస్తే ఆ రూపము ఆయనకి మళ్ళీ వస్తుంది. అందుకే ఆయన ఎల్లవేళలో ఉండేవాడు, ఎలా కావాలంటే అలా అవుతాడు. అపరాధీనుడైన ఎవరి అధీనంలో ఉండడు, ఆయన అధీనంలో లోకం ఉంటుంది. మాయకి అతీతుడు, మాయ పక్కనే ఉంటుంది, మాయతో ఆవిర్భవిస్తాడు, ఆ మాయ ఆయన అంటదు. తామరాకు నీటిలో పుడుతుంది, కానీ నీరు తామరాకు మీద వేస్తే అంటుకోకుండా మళ్ళీ కిందకి జారిపోతుంది. తామరాకు మీద నీటి బుట్టి ఎలా నిలవదో మాయ ఆయన అంటలేదు. అటువంటి వాణ్ణి కుమారుడిగా పొందాను, ఇంతకంటే ఆశ్చర్యమేమున్నది? మహానుభావులు వేల సంవత్సరములు కఠోర దీక్షతో నిరంతరం తపస్సు చేసినప్పటికీ నీ పాదాల కింద ఉన్న ఇంత దుమ్ము చూడలేరని విన్నాను. అటువంటిది నువ్వు స్వయంగా నా ఇంట్లో పుత్రుడివై వచ్చావు. ఇది నా పూర్వజన్మ పుణ్యం అనుకోవడం కంటే నీ కరుణ వల్ల నాకు ఈ యోగం పట్టింది అనుకుంటున్నాను అన్నాడే. ఒక్కొక్కప్పుడు పుణ్యం కంటే పరమాత్మ యొక్క అనుగ్రహమే గొప్పది. ఎంతో తపస్సు చేసిన వారికి దొరకడు, ఏమీ చేయకుండా కొంతకాలం వ్యసనములలో తిరిగి హఠాత్తుగా భక్తుడైన వాడు టక్కున ఆయన పట్టుకోగలుగుతాడు. చాలామంది చూడండి, పొండరీకుని చూడండి, అజామీయుడి చూడండి, వీళ్ళందరూ ఏదో ఒక యోగం వల్ల టక్కున పరమాత్మను పట్టుకుంటారు. అంటే ఆ యోగం వారికి ఆ భగవంతుడు తన కరుణతో అందిస్తున్నాడు అనమాట. యోగము క్షేమము అని రెండున్నాయి. అప్రాప్త వస్తు ప్రాప్తి యోగ. నిజానికి యోగము అనేదానికి భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన మాట. అంత తేలికగా మనకి దొరకదు ఒక వస్తువు. ఏనాడు మనకి దొరకనటువంటి వస్తువు దొరికితే దాన్ని యోగం అంటారు. నీ జీవితంలో నువ్వు ఎంత తల్లకిందులుగా తపస్సు చేసినా ఒక వస్తువు నీకు రాదు అని బ్రహ్మ రాశాడు నీ నుదుట. కానీ ఆ వస్తువు నీకు దొరకడమే యోగం. భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే నీకు లభించని వస్తువు కూడా లభిస్తుంది. ఈ వచ్చింది నిలబడాలిగా. కొంతమందికి అదృష్టవశాత్తు వస్తాయండో, ఆ మధ్యన వాడవాడికి 5 కోట్లు వచ్చింది లాటరీలో, ఏడాదిలో తగలేశాడు, ఇప్పుడు మళ్ళీ రోడ్డు మీద దేవ పాపిని అంటూ అడుక్కుంటాడు. మళ్ళీ ఏం ఉపయోగం దీనివల్ల? ఈ వచ్చినది నిలబడడం క్షేమం, అదనమాట యోగక్షేమం వహామ్యహం అని చెప్పుకున్నాడు ఇది కృష్ణుడు. ఇది తెలియక ఎవరికి వాళ్ళే బోర్డులు పెట్టేస్తున్నారులేండి. అసలు యోగక్షేమములు ఆయనే ఇవ్వాలి. రానిది ఇవ్వగలడు, ఇచ్చిన దాన్ని నిలబెట్టగలడు. నీ అనుగ్రహం వల్ల ఈ రెండు నాకు వచ్చాయి ప్రభు. ఆకాశవాణి, నీవు నాకు అష్టమగర్భంలో జన్మిస్తావని తెలుసుకొని ఆ ఆకాశవాణి ద్వారా ఈ వార్త విని కంసుడు నన్ను చాలా కాలం నుంచి చిరకాలం నుంచి ఈ చెరసాలలో పెట్టాడు. ఆ దుర్మార్గుడు నీవు ఇక్కడికి వచ్చిన విషయం తెలుసుకుంటే నిన్ను చంపడానికి ప్రయత్నిస్తాడు. నిన్ను రక్షించే శక్తి నాకు లేదు, నన్ను నీవే రక్షించాలి, నిన్ను నీవే రక్షించుకోవాలి, నా భార్యని రక్షించాలి, ధర్మాన్ని రక్షించాలి, పుండరీకాక్ష ఈ రక్షణ బాధ్యత నీది. నిన్ను పొందడానికి ఎక్కువ కష్టపడక్కర్లేదు, ఒక్కసారి ఎవడైనా నీవాడిని అంటే చాలట. నీవారై నీ దశ తమ చిత్తములిడి, ఏ దశలకు పోక కడతు రెరుక కలుగువారు ఆదూడ ఎడుగు క్రియని పాదంబను నావకతన భవసాగరము. జ్ఞానులు ఏం చేస్తారు? నీ మీదే తన దృష్టి పెడతారు. నీకు సంబంధించిన కథలు ఎవరైనా చెబుతూ ఉంటే చెవులు రిక్కించి శ్రద్ధతో వింటారు. తమ మనస్సు, ధనము, ప్రాణం అన్నీ నీకు సమర్పిస్తారు. ఇక నీవు తప్ప మరొకటి లేదనుకుంటారు. అలాంటి వాళ్ళు ఆవు దూడ అడుగులో ఉన్న నీరు దాటినంత తేలికగా సంసార సముద్రం దాటుతారు. సంస్కృతంలో గోష్పాద సలిలం యథ అన్నారు వేదవ్యాసుల వారు. అంటే ఏమిటి? ఒక ఆవు నేల మీద అడుగు వేసింది. ఆవు అడుగు ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది. అందులో కాసి నీళ్లు పోయండి, ఆ నీరు మీరు దాటగలరా లేదా? ఆవు అడుగు జాడలో ఉన్న నీరు దాటడం చాలా తేలిక. సంసారం అనే సముద్రాన్ని కృష్ణానుగ్రహం ఉంటే అంత తేలికగా ఆవు అడుగుని దాటినంత తేలిక దాటగలమాట. కానీ ఇంకా తేలిగ్గా మార్చారు పాత్ర గారు. ఆవు అడుగు కంటే ఆవు దూడ అడుగు ఇంకా చిన్నది. అందుకని ఆదూడ అడుగు క్రియ నీ పాదంబను నావ తన భవసాగరమున అన్నాడు. ఆవు దూడ అడుగులో ఉన్న నీరు దాటడం ఇంకా తేలిక కదా. ఆవు అడుగు కంటే ఆవు దూడ అడుగు చిన్నది. అంత తేలికగా సంసార సముద్రం దాటడానికి వీలు కాని ఈ భవసాగరం నీ అనుగ్రహం ఉన్నవాడు దాటగలుగుతాడు. అందుకని నీ పాదం అనే నావని పట్టుకోవాలి. నిన్ను ఎవరైనా పూజించవచ్చు, వారు వీరు అనే తేడా లేదు. నిన్ను నాలుగాశ్రమంబుల జనములు సేవింపనఖిల సత్తంబును శుద్ధంబును శ్రేయంబును నగు గాత్రంబు నీవు పొందుదువు హరి. ఈ నాలుగు ఆశ్రమాల్లో వాళ్ళు అన్ని రకాల వర్ణముల వారు ఎవరైనా స్త్రీ పురుష నపుంసకాది భేదం లేకుండా నిన్ను సేవించవచ్చు. అలా సేవిస్తే వారిని అనుగ్రహించడం కోసం నువ్వు ఒక రూపం ధరిస్తావు. నిజానికి భగవంతునికి రూపం లేదట, మనం ప్రార్థిస్తే అనుగ్రహించడం కోసం మన కోసమని ఒక రూపం ధరిస్తాడు. ఆ రూపం ఎటువంటిది? పరమ శుద్ధమైనది, అందులో కాలుష్యం ఉండదు, పవిత్రమైనది, సత్వగుణ ప్రశస్తమైనది, అందులో శాంతం తప్ప రజస్సు తమస్సు తక్కువగా ఉంటాయి, శ్రేయస్సుని కలిగించే రూపం అది. అటువంటి రూపంతో ఇవాడ మాకు దర్శనమిచ్చావన్నాడు ఆయన. నిజానికి భగవంతుడికి ఏ రూపము లేదు, గుణము లేదు, కర్మము లేదు, మరి ఎందుకు ఆ రూపంతో వస్తున్నాడు? మనం ఆయన్ని అలా చూడాలనుకుంటున్నాం కనుక, అలా వస్తే మనం సంతోషిస్తాం కనుక మన కోసం ఒక దర్శనమిస్తున్నాడు ఆయన. భక్తులు రకరకాలుగా ఉంటారు. తులసీదాస్ అంత గొప్పవాడు ఎవరుంటాడు? హనుమాన్ చాలీస రాసి వాళ్ళ దానికి ఒక సుందరకాండం అనుకున్నంత ప్రఖ్యాతిని కలిగించాడవునా? అంతటి మహాత్ముడు బృందావనం వచ్చాడు. వచ్చి కృష్ణుడు చూడగానే కళ్ళు మూసుకుని నేను నీ ముఖం చూడనన్నాడు. ఇదేమిటయ్యా బాబు, రాముడైనా కృష్ణుడైనా నేనే నా ముఖం ఎందుకు చూడమంటే, ఏమో నువ్వు రాముడు అవ్వచ్చు కృష్ణుడు అవ్వచ్చు అన్నీ నాకు తెలుసు, నువ్వు సకల రూపాలలో ఉంటావని, కానీ ఎందుకో నాకు కోదండం పట్టుకుని ఘన కిరీటం శిరస్సును ధరించి ఉన్న రామరూపమే ఇష్టం. ఈ కృష్ణరూపం విడిచిపెట్టి ఆ రూపం ధరిస్తే తప్ప కళ్ళు వెప్పను, నిన్ను చూడనంటే తులసీదాస్ గారి కోసం ఆయన మురళి పక్కకి పెట్టి నెమలి పింఛను తీసి కిరీటం పెట్టుకొని కోదండం ధరించి దర్శనమిచ్చాడు. ఇలాంటి భక్తులు కూడా ఉంటారు. ఇప్పుడు ఈ కలియుగంలో కూడా ఉన్నారు కదా, మావాడు తప్ప ఇంకెవడు గురువు కాదు అంటూనే ఉంటారు కదా, అదొక లక్షణం. అయినా అది కూడా ఓ భక్తి మార్గమే. అందువల్ల నిజానికి రూపము లేని ఆయన మన కోసం ఒక రూపము ధరించి దర్శనమిస్తూ ఉంటాడు. అటువంటి ఈ రూపం మాకు ఆనందం కలిగిస్తున్నది. ప్రభు మమ్మల్ని రక్షించు, కర్తవ్యాన్ని ఉపదేశించనగానే మెల్లిగా కళ్ళు విప్పి కృష్ణుణ్ణి చూచి పులకించిపోతూ ఇప్పుడు దేవకి ఇలా అన్నది. ఆమెకి ఈ ప్రసవం వల్ల వచ్చే శ్రమ కలగలేదు. పుట్టింది పరమాత్మ గనక మాట వరసకు కూడా ప్రసవ వేదనము లేదన్నమాట. అదొక అదృష్టం. బుల్లి బుల్లి రూపంతో ఉన్న చిన్ని కాళ్ళు, చిన్ని చేతులు, పైగా నాలుగు చేతులు, మంచి అద్భుతమైన కిరీటము, ఆ కిరీటం వెనకాతల దాగి ఉన్న కాకపక్షాలు, గిరదాల జుట్టు, ఇవన్నీ చూచి మురిసిపోతూ అలా రెప్పలార్చకుండా చూసి, ఆహా ఏం విచిత్రం ఇది, ఇన్ని విశేషములు కలిగిన ఈ పరమాత్ముడు సమస్తలోకములు గర్భములు పెట్టుకున్నవాడు నా గర్భంలో ఇంతకాలం ఎలా దాక్కున్నాడో, ఇది నాకు ఆశ్చర్యం అంది ఆవిడ. వేడబొంబు కాదే, ఇది ఆయన మాయ కదా, ఇది ఆశ్చర్యం కదా అనుకున్నది. తండ్రి, నీవు నా కడుపులో ప్రవేశిస్తావని, నాకు కుమారుడిగా పుడతావని, పుట్టిన తర్వాత తనకి మృత్యు అవుతావని తెలుసుకున్న పరమ దుర్మార్గుడు కంసుడు మమ్మల్ని ఎంతకాలం ఈ కారాగృహంలో బంధించాడు. ఇప్పుడు మేము నిన్ను రక్షించలేము, నువ్వే మమ్మల్ని రక్షించాలి. ఏనాడో ఎప్పుడో ఏదో నోము నోచి ఉంటాను నేను, ఆ నోము ఫలంగా నువ్వు జన్మించావు. నోములు నోచనిదే, నిరంతరం హరినామస్మరణము చేయనిది, ధర్మకార్యములు చేయనిది నీవోటివాడు మాకు పుత్రుడై పుట్టాడు, మమ్మల్ని రక్షించు. నళినలోచన నీవు నిక్కము నాకు పుట్టెదవంచు ఈ కలుడు కంసుడు పెద్ద కాలము కారయంట నడంచే దుర్మలిన చిత్తుని ఆజ్ఞ చేయుము మమ్ము కావు మనాథులం నులుసు లేక ఫలించే నోచిన నోములెల్లను నీవయ్యై, నోములెల్లను నీవయ్యై. పద్మాక్ష, నీవు నాకు తప్పక జన్మిస్తావని, జన్మించి తనకి మృత్యు అవుతావని, తన ప్రాణం తీస్తావని కంసుడు భావించాడు. అందుకే చాలా కాలం నుండి నన్ను ఈ చెరసాలలో బంధించాడు, నన్ను నా భర్తను హింసల పాలు చేశాడు. ఆ దుర్మార్గుని దుష్టబుద్ధిని అణచివెయ్యి, దిక్కు లేకుండా ఉన్న మమ్మల్ని రక్షించు. మాకిప్పుడు వేరే ఎవరు ఆధారం లేరు, నువ్వే దిక్కువి, మమ్మల్ని రక్షించు. నేను ఎప్పుడూ నోచిన నోములు రవ్వంత కూడా కొరత లేకుండా ఫలించి, నులుసు లేక ఫలించి నోచిన నోములెల్లను నేవయ్యి అందావిడ. మేము ఒకప్పుడు నోములు నోచి ఉంటాం, ఆ నోములు వ్యర్థం కాకుండా రవ్వంత కూడా కొరత లేకుండా ఆ నోముల ఫలితం ఇవాళ మాకు దక్కింది, ఆ నోముల ఫలితంగా నువ్వు దక్కావు, నువ్వు కొడుకు అయి పుట్టావు అని ప్రార్థించగా శ్రీకృష్ణుడు మేఘగంభీరస్వరంతో ఇలా అన్నాడు, తల్లి నీ పూర్వజన్మ రహస్యం చెబుతున్నాను విను. ఒకప్పుడు స్వయంభవ మనువు కాలంలో మీ దంపతులిద్దరూ అప్పుడు కూడా దంపతులుగానే జన్మించారు. ఇప్పుడు మనం 7వ మనువు కాలంలో ఉన్నాం. మొదటి మనువు పేరు స్వయంభవ్, మనకి మొత్తం 14 మంది మనువులు ఉంటారు. వీళ్ళు మళ్ళీ మళ్ళీ తిరుగుతూ ఉంటారు, కాకపోతే ఆ మనువుల స్థానంలో మనం కూడా తపస్సు చేస్తే మనువులు అవ్వచ్చు అన్నమాట. మొదటివాడు స్వయంభవ మనువు, రెండోవాడు స్వరోచిషుడు, మూడోవాడు ఉత్తముడు, నాలుగోవాడు తామసుడు, ఐదోవాడు రైవతుడు, ఆరోవాడు చాక్షుషుడు, ఏడోవాడు వైవస్వతమను అనమాట. వివస్వాన్ అంటే సూర్యుడు, ఆయనకి సంధ్యాదేవికి పుట్టిన మొదటి కొడుకుని వైవస్వతమను అంటారు. ఆ తర్వాత రాబోయేవాడు సూర్యుడికి ఛాయాదేవికి పుట్టినవాడు సూర్య సావర్ణి మనువు, ఆ తర్వాత మేరు సావర్ణి, బ్రహ్మ సావర్ణి, రుద్ర సావర్ణి, దక్ష సావర్ణి, రౌచ్య భౌత్య మనువులు, ఇది 14 మంది మనువులు. వీళ్లల్లో మొదటి మనువు స్వయంభవ మనువు కాలంలో ఈ దేవకీదేవి పురుషిని అనే పేరుతో పుట్టింది. ఆవిడ పరమ పతివ్రత. వసుదేవుడు సుతపుడు అని పేరు కలిగిన ఒక ప్రజాపతి, బ్రహ్మ మానసపుత్రుడు. బ్రహ్మగారు సృష్టి చేయడం కోసం కొంతమంది ప్రజాపతుల్ని సృష్టించుకుంటాడు. ఆ ప్రజాపతుల్లో ఈ సుతపుడు అనేవాడు చాలా ముఖ్యుడు, మహాతపశ్యాలి. ఈ సుతపుడు పురుషిని ఆ కాలంలో దంపతులు. వీరిద్దరూ ఆత్మోద్ధరణ కోసం, లోక శ్రేయస్సు కోసం 12,000 దివ్య సంవత్సరములు తపస్సు చేశారట. ఒకటి రోజు రెండు రోజులు కాదు, వాళ్ళు చిరజీవులు కదా, లక్షల సంవత్సరాలు జీవించే శక్తి కలిగిన వారు. అందుకని 12,000 దివ్య సంవత్సరములు మహాతపస్సు చేశారట. ఆకులు అలములు తింటూ తపస్సు చేశారట. ఆకులంటే తెలుస్తూనే ఉంది, అలం అంటే ఏమిటి అన్నాడు ఒకడు. చెట్ల కింద కొన్ని దుంపలు ఉంటాయి ఇంతంత వేళ్ళు, అవి కూడా తింటారు. అవి తింటే అసలు ఆకలే వేయదు. వాటిని వీటిని కలిపి తింటూ తపస్సు చేశారు. అవి కూడా చెట్టు నుంచి కోసుకోలేదట ఆకులు, తమయంత తాము చెట్టు నుంచి రాలి ఒళ్ళో పడిన వాటినే తిన్నారు. వాళ్ళు కింద పడితే ఏరుగు తినలేదు. వాళ్ళు చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తూ ఉంటే ఆకులు ఒళ్ళో రాలేవిట, కొన్ని వేళ్ళు ఒంట్లో పడేవిట, దోసిట్లో పడేవిట. లేకపోతే పద్మాసనం వేసుకు తపస్సు చేస్తున్నప్పుడు వస్త్రం ఆ ఒడి మధ్యలో ఉంటుందే అందులో పడేవి, అవి మాత్రమే తిన్నారు. దొరికితే తిన్నారు, దొరకకపోతే ఆలోచించలేదు. అదొక రకమైన తపస్సు. ఆహారం రెండు రకాలుగా తీసుకుంటాం, కొన్ని కోరికలతో తింటాం, కొన్ని కోరికలు లేకుండా శరీరం నిలబడడం కోసం తింటాం. జ్ఞానులు ఏం చేస్తారు, ఈ వస్తువు కావాలి, ఈ వస్తువు రుచిగా ఉంది, ఆ వస్తువు రుచిగా లేదు అని అడగక తనయంత తాను ఏది లభ్యమైనా తింటారట. అందులో ఉప్పు ఉందా లేదా, ఆ కారం ఉందా లేదా, రుచిగా ఉందా లేదా, ఈ చట్నీ ఉందా లేదా అని ఆలోచించకుండా ఏది దొరికితే దాన్ని ఎదుగు తింటారంటే శరీరం నిలబడాలి కనుక, అది మహాత్ముల లక్షణం. మరి కొంతమంది రుచుల కోసం తింటారు, శరీరం మీద వ్యామోహంతో తింటారు, నాలుక మీద ఉన్న ప్రేమతో తింటారు. నాకు వెన్న కావాలి, నాకు గారి కావాలి, బూరి కావాలి, అది కావాలి, ఇది కావాలి అని అడిగి చేయించుకుని ఉప్పు తక్కువైతే ఉప్పు వేయించుకుని, పప్పు తక్కువైతే పప్పు వేయించుకుని, నెయ్యి వేయించుకుని తింటారు. వీళ్ళు అలా కాకుండా దేహం పడిపోకుండా నిలబడడం కోసం కేవలం తమయంత తాము లభ్యమైన ఆకులు అలములు తిన్నారు. అలా 12,000 సంవత్సరములు కఠోర తపస్సు చేస్తూ ఉంటే ఆ తపస్సుకి వాళ్ళ జడలు అట్లగట్టాయి, జడలు ముడులు పడిపోయాయి. వసుదేవుడు అప్పుడు సుతపుడు అని చెప్పాం కదా, ఆయనకి గడ్డం పెరిగిపోయింది, మీసాలు పెరిగిపోయి జుట్టు కంటి మీద కూడా వచ్చేసిందట, కళ్ళ మీద నుంచి కిందకి వెళ్లాడింది. అయినా పట్టించుకోలేదు ఆయన. ఈ ఇద్దరి యొక్క మహాతపస్సులకు మెచ్చుకొని భగవంతుడు వారిలో చేరాడు. గొప్ప కాంతి పెరిగిపోయింది వారికి. దానివల్ల తపస్సు చేస్తే మహాకాంతి ముఖంలోంచి కొట్ట వచ్చినట్టు కనబడుతుంది. మనిషి రూపానికి సంబంధం లేదండో, ఈ కాంతి అనేది ఆశ్చర్యకరమైనది. వారి వారి తపశ్శక్తిని బట్టి లోపల నుంచి దివ్య తేజస్సు బయటకు వస్తుంది. ఒక్కొక్కడు సన్నగా ఉంటాడు కానీ ముఖంలో వర్చస్సు ఉంటుంది, ఒక్కొక్కడు నల్లగా ఉంటాడు కానీ ఆ ముఖంలో ఒక దివ్య వర్చస్సు కనబడుతుంది. ఈ మహానుభావుల నుంచి కూడా అలాగే ఒక కాంతి బయటకు వచ్చింది. ఆ తపస్సునికి చివరికి మెచ్చి శ్రీ మహావిష్ణువు ఆనాడు కూడా చతుర్భుజాలు ధరించి శంఖ చక్ర గదా పద్మములను 4 చేతులలో ధరించి దర్శనమిచ్చాడు. కోరికలు తీర్చాలి అనుకున్నప్పుడు భగవంతుడు చతుర్భుజములతో దర్శనమిస్తాడు, గుర్తుపెట్టుకోండి. కోరికలు తీర్చక్కర్లేదు, వీళ్ళకి ముక్తి ఇవ్వాలనుకున్నప్పుడు కనపడే రూపాలు వేరుగా ఉంటాయి. అప్పుడు విరాట్ పురుషుడిగా దర్శనమిస్తాడు. ఇప్పుడు వీరికి కొన్ని కోరికలు ఉన్నాయి కనుక 4 చేతులు, ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో చక్రం, ఒక చేతిలో గద, ఒక చేతిలో పద్మం ధరించి దర్శనమిచ్చాడు. అందుకే సత్యనారాయణ వ్రతకల్పంలో శుక్లవర్ణం చతుర్భుజం అన్నారు. రక్షించాలి కనుక ఆ పరమాత్ముడిని చూడగానే వాళ్ళు అలా ఉండిపోయారు. ఆయన ప్రసన్నుడై నా కోసం తపస్సు చేశారు, ఆ తపస్సుని మెచ్చాను, చెచ్చర విచ్చేశాను, మీకు వరాలు ఇచ్చుకోవాలనుకుంటున్నాను, కోరుకోండి ఏం కావాలో అని అడిగాడు. అప్పుడు పట్టుకుందటి వాళ్ళని మాయ, వైష్ణవ మాయ. అంత తపస్సు చేసి శాశ్వతమైన కైవల్యం అడగక, దుర్గమమైన అపవర్గం అడగక వారు ఆ కృష్ణుని చూసి విష్ణువుని చూసి పులకించిపోతూ ఏమన్నారు, ప్రభు నీ వంటి కుమారుడు కావాలి. పోతరగా చాలా తెలివైనవాడు, నా ఈడు పుత్రుని అడిగినా అని అనువాదం చేయించాడు. ఈడు అనే శబ్దమునకు సాటి అని అర్థం అనమాట. నీకెవరు ఈడు అంటే నీకెవరు సాటి అని అర్థం. అంతేగాని అంత కొడుగ్గా ఉన్నవాడు పరమాత్ముడు డైరెక్ట్గా కొడుగ్గా పుట్టాలని కాదు. అనువాదం చేసేటటువంటి వాళ్ళు తాత్పర్యం రాసేవాళ్ళు నీ అంత వయస్సు కలిగిన కొడుకు పుట్టాలని కొంతమంది అనువాదం చేశారు. అందుకు చెబుతాను ఈ మాట, నీ వంటి కుమారుడు కావాలి అనగానే ఆయన నవ్వాడు. నా వంటి వాడు ఈ ప్రపంచంలో మరొకడు ఉండడు నేను తప్ప. మీరు ముమ్మారు పుత్ర 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 అన్నారు గనక, పుత్ర 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 అన్నారట 3 సార్లు. అందువల్ల నేను మీకు 3 జన్మల్లో కొడుకుగా పుడుతున్నాను, మళ్ళీ 4వ సారి అనకండి, మళ్ళీ నాకు యాతన. కాబట్టి 3 మరి పర్యాయములు మీకు కుమారుడిగా పుడతాను. ఈ 3 జన్మలలో నన్ను సేవించి భావించి సంభావించి మీరు తరిస్తారు అని ఆనాడు మీకు వరం ఇచ్చాను. ఆ వరాన్ని నిలబెట్టుకుని 1వ జన్మలో నీ పేరు మీదుగా పృశ్రీ గర్భుడు అనే పేరుతో నీకు కొడుగ్గా పుట్టాను. అప్పుడు నేను ధవళవర్ణంలో ఉన్నాను, తెల్లని రంగుతో పుట్టాను, శుక్లవర్ణంతో పుట్టాను. భగవంతుడు ఎల్లవేళలా నీలంగా ఉండడండో, కృతయుగంలో తెల్లగా, త్రేతాయుగంలో అరుణవర్ణంలో, ద్వాపరయుగంలో కృష్ణవర్ణంలో, ఈ కలియుగంలో కల్కి అనే పేరుతో పుట్టేటప్పుడు పీతవర్ణంతో పుడతాడనమాట, పసుపు రంగులో పుడతాడు. కాబట్టి ఎవరైనా మీకు నేనే కల్కి భగవాను అంటే ముందు ఆయన జుట్టు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా జుట్టు వేళ్లాడాలి. ఆయన 25 సంవత్సరాలు కుర్రాడిలో ఉంటాడు, ఆయన శరీరం బంగారపు రంగులో ధగధగ వెలిగిపోతూ ఉంటుంది. నెత్తి మీద 4 వెంట్రుకలు లేనివాడు కూడా నేనే కల్కి అంటే వాడు కలిపురుషుడు తప్ప కల్కి కాదని నేను అనలేదు, వ్యాసుడు అన్నాడు, ఆయన అడగండి కనపడితే. కాబట్టి ఇప్పట్లో ఆయన రాడు వచ్చిన మీకు అంత తేలిగ్గా నాకు కనపడితే ఆయన మనం కాళ్ళు పట్టుకు పీకెయ్యం, మామూలు మనిషి కనపడితేనే ఏమండో నా జాతకం ఏమిటంటారు. ఇంకా సాక్షాత్తు కల్కి భగవానుడు మీ ఎదురుగుండా కనపడితే ఇక మీరు కోరని కోరికలు అంటూ ఉంటాయా? ఎవరికి వాళ్ళు రకరకాల కోరికలు కోరుతూ ఉంటారు. మీరు జ్ఞానులు కోరలేండి, కొవ్వూరు వాళ్ళు కొంచెం మంచివాళ్ళు. కానీ సహజంగా ప్రతివాడికి రకరకాల కామములు ఉంటాయి, ఆ వాంఛలన్నీ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు ఆయన 1వ జన్మలో తెల్లని రంగుతో పుట్టాడు. అప్పుడు పృశ్రీ గర్భుడు అన్నారు ఆయన్ని. అప్పుడు నన్ను మీరు ఎంతో ప్రేమతో పెంచారు. ఇక 2వసారి ఏం చేశాను, అదితియు కశ్యపుడనగా విదితుల రఘు మీకు కురుత వేషంబున నేనుదయించి తివామనుడన త్రితసేంద్రానుదుడనై ద్వితీయ భవమునన్. మళ్ళీ మీరు కొంతకాలానికి అదితి కశ్యపుడు అనే పేరుతో జన్మించారు. అప్పుడు పూర్వజన్మలో మీకు ఇచ్చిన వరాన్ని ఏమాత్రము కూడా తప్పకుండా మళ్ళీ మీకు ఈ జన్మలో కూడా కొడుగ్గా పుట్టాను. ఈ 2వ జన్మలో బలిచక్రవర్తిని భంజించడం కోసం మీరు ప్రార్థిస్తే మీ ఇద్దరికీ వామన అవతారంతో కుమారుడిగా వచ్చాను, పొట్టివాడిగా పుట్టాను. ఆ జన్మలో నన్ను ఉపేంద్రుడు అన్నారు. ఇంద్రుడికి తమ్ముడి గనక ఉపేంద్ర అని జనం నన్ను స్తుతించారు. ఈ రెండవ అవతారంలో అరుణవర్ణంతో జన్మించాను. సూర్యోదయ సమయములో సూర్యకిరణములు ఎలా ఉంటాయో అటువంటి ఎర్ర రంగులో పుట్టాను. అది రెండవ జన్మ. ఇప్పుడు మూడవ భవమున తప్పక మీకిరువురకు నుతనయుడనైతి చెప్పితి పూర్వం మీ ఎందెప్పటికీ లేదు జన్మ మిటపై నాకు. ఇప్పుడు మళ్ళీ మూడవ జన్మలో మీరు దేవకీ వసుదేవులుగా జన్మించారు. మొదట పృశ్ని సుతపుడు, రెండు అదితి కశ్యపుడు, ఇప్పుడు దేవకీ వసుదేవుడు. ఈ మూడవ జన్మలో కూడా మీకు పూర్వం ఇచ్చిన వరం ఏమాత్రము తప్పకుండా మీకు కొడుకునే పుట్టాను. తొల్లి ధవళ అరుణవర్ణములతో జన్మించాను. ఇప్పుడు కృష్ణవర్ణంతో జన్మించి కృష్ణుడు అని ప్రసిద్ధికెక్కుతాను. ఇక ఇదే ఆఖరి జన్మ. మీ మీద అభిమానంతో మీకు పూర్వజన్మలో ఇచ్చిన వరాన్ని కథని వివరించాను. మీ మీద ప్రేమ ఉంది కాబట్టి ఆ పాత రహస్యం చెప్పాను, పూర్వజన్మ రహస్యాన్ని చెప్పాను. ఇక మాత్రం నాకు జన్మ లేదు, మీ ఇద్దరికి నేను పుట్టను. మళ్ళీ మీ ఇద్దరికి భవిష్యత్తులో అవతారం లేదని అండల్లా, మీ ఎందెప్పటికీ లేదు జన్మం, మీ ఇద్దరికీ మాత్రం నేను కుమారుడిగా పుట్టను. ఇదే చివరి జన్మ. ఈ జన్మలో మీరు నన్ను ప్రేమతో చూస్తారు. ఒక్కొక్కసారి కొడుకు అనుకుంటారు, ఒక్కొక్కసారి పరబ్రహ్మం అనుకుంటారు, ఒక్కొక్కప్పుడు నారాయణుడిగా భావిస్తారు, ఒక్కొక్కప్పుడు నా లీలలు అవతారాలు తలుచుకుంటారు. ఇలా నిరంతరం నన్ను తలచుకొని తలచుకొని నా అనుగ్రహం వల్ల మళ్ళీ జన్మ ఎత్తరు. భవమునందరూ మేరల్, ఇక మీకు జన్మ లేదు, పునర్జన్మ లేదు, శాశ్వత కైవల్యం పొందుతారు. ఇదే మీకు చివరి జన్మ. ఇప్పుడు ఇక నేను చెప్పినట్టుగా కొన్ని పనులు చెయ్యండి అని రహస్యముగా వసుదేవుని చెవిలో కొన్ని మాటలు చెప్పి వారిద్దరూ చూస్తూ ఉండగానే, దేవకీ వసుదేవులు చూస్తూ ఉండగా టక్కన ఒక చిన్న పాపగా మారిపోయాడు. ఏది నాలుగు చేతులతో ఉన్నవాడు నాలుగు చేతులు ఉపసంహరించుకుని రెండు చేతులు రెండు కాళ్ళు కలిగిన సాధారణంగా ఇళ్లలో అందరికీ పుట్టే పిల్లలు ఎలా ఉంటారో ఆ రూపం ధరించి ఏమీ ఎరగనట్టుగా అనుకోవడం మొదలెట్టాడు. ఇదే మాయ విశ్వరూపం. ఆ విశ్వరూపం నుంచి చతుర్భుజ రూపం, చతుర్భుజ రూపం నుంచి సాధారణ శిశువు రూపం. ఈ రూపము ధరించి అలా వారికేసే చూస్తూ, నేను చెప్పిన వాటిలో గుర్తుపెట్టుకున్నారా లేదా, కర్తవ్య నిర్వహణ చేస్తారా లేదా అని చూస్తూ ఉండగానే వెంటనే వసుదేవుడు లేచాడు. భగవంతుడు నన్ను పట్టుకుపోయి చెప్పాడు రహస్యం. ఆ రహస్యం బట్టబయలేనుకోండి, అయినప్పటికీ వసుదేవుడికి మాత్రమే చెప్పాడు కనుక మనకి తెలియనట్టు కాసేపు నటించాలి. సినిమాల్లో చూశారో లేదో, హీరో గారు మారు వేషం వేసుకుంటారు, వాడు వాడని మనకు తెలుసు, ఒక్క విలన్కి తప్ప. అలాగే వసుదేవుడి యొక్క కథంతా వ్యాసుడు రాయడం వల్ల మనకు తెలుస్తూనే ఉంటుంది, కానీ అక్కడ ఊరికే రహస్యం అంటారన్నమాట. ఎందుకంటే ఆ సమయమునకు అది రహస్యము కనుక. స్వామివారిని ఎత్తుకున్నాడు ఆయన. సంసారం అనేటటువంటి భవబంధాలను తెంచే ఆయన, ఈ భవబంధాలని సంసార బంధాలను తెంచే పరమాత్మకి ఈ నిగళములు ఒక లెక్క అన్నారు, ఈ సంఖ్యలో లెక్క. కాబట్టి చేతులకున్న సంఖ్యలు తమయంత తాము రాలి కింద పడ్డాయి, కాళ్లకున్నటువంటి గొలుసులు కింద పడిపోయాయి. ఇప్పుడు వసుదేవుడు స్వేచ్ఛాజీవయ్యాడు. రెండు చేతులతో పిల్లవాడిని ఈ రొమ్ములకి అడ్డంగా పెట్టుకున్నాడు. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. పిల్లవాడిని రెండు చేతులతో ఎత్తుకుని ఇలా వక్షస్థలం దగ్గర అడ్డంగా పెట్టుకున్నట్ట. అది అడ్డాలనాడు బిడ్డ అంటే. ఎందుకో కొంతమంది ధర్మ సందేహాలు ఆ మధ్యన అడిగారు, అదేంటండి మీరు ఎప్పుడు రొమ్ములకు అడ్డంగా పెట్టుకున్నాడంటారు, నెత్తి మీద గంపలో పెట్టుకోలేదా? ఇవి సినిమా కథలు. సినిమాలో గంప వస్తుంది, మళ్ళీ గంపలో మన కోసం పువ్వులు, ఆ పువ్వుల్లో పడుకోబెట్టి నెత్తి మీద పెట్టి పట్టుకెళ్ళాడు. ఎక్కడుంది భాగవతంలో బిడ్డని కరముల రొమ్మున కడ్డముగా నిడుచు అని పద్యం? రెండు చేతులతో పట్టుకుని వెళ్ళాడు తప్ప గంప లేదు, దుంప లేదు. అందువల్ల ఎప్పుడు కల్పిత కథలు ఎక్కువైపోవడం వల్ల అసలు కథ ఏదో వచ్చేయబోతున్నాం అనమాట మనం. కొంతమంది కొన్ని పైత్యాలు ఉంటాయి, ఎందుకో తెలియదు కానీ దానివల్ల మొత్తం పురాణ కథలన్నీ కంప అయిపోతాయి. భీముడు వంటి పరాక్రమశాలి ఎవడుంటాడు? ఆయన యుద్ధం చేస్తే కాసేపటికి అంతకంతకి బలం పెరుగుతుంది. అటువంటి వాట కీచుకుని చంపలేక కత్తితో పొడిచాట. అలా పిచ్చి పిచ్చి వేషాలు సినిమాలు తీసిన వాడంతా చివరి రోజుల్లో దిక్కులేని చవితస్తారట అని నేను అనలేదు, వ్యాసుడే అన్నాడు. భీముడు కీచకుడితో యుద్ధం చేస్తూ ఉంటే అంతకంతకి భీముని యొక్క బలం పెరిగింది. వాయుపుత్రుని బలము పెరుగదొచ్చే, ఆ కీచకాధమునిలావు తరుగదొచ్చే అని తిక్కన గారు కూడా నర్తనశాలకి సంబంధించిన ఘట్టాన్ని విరాటపురంలో అందంగా అందించాడు. అది భీముడి గొప్పతనం. మొత్తం పాండవులలో ఎంతసేపు యుద్ధం చేసినా అలిసిపోకుండా అంతకంతకి బలం పెంచుకునే శక్తి ఒక్క భీముడికి మాత్రమే ఉంది. ఎక్కడన్నా చూడండి, పారిపోయాడేమో చూడండి భీముడు, మొత్తం భారత యుద్ధంలో ప్రాణం పోయినా కదలడు వెనక్కి. నారాయణాస్త్రం వేస్తే కూడా నేను ఆ నారాయణాస్త్రాన్ని గతతో కొడతానంటాడు. చివరికి కృష్ణుడు వచ్చి బలాత్కారంగా దండం పెట్టించాడు, బాబు నారాయణాస్త్రం రా, దాన్ని గతతో కొట్టలేవని. అంత మొండివాడు ఆయన. అటువంటి భీముడి ఉదాత్త పాత్రను పట్టుకుని భీముడిని పిరికాళ్ళాగా దుర్యోధనుడిని హీరోగా చూపించి చేస్తే నీ బతుకు చివరి రోజులు హీరో అవుతుంది. అందులో ఒరిజినల్ భారతం చదవాలి. అసలు సిసలైన భారతం 54 రోజులు భారతీ తీర్థ మహాస్వామి వారి కోరిక మీద గుంటూరులో చెప్పాం, అది యూట్యూబ్లో ఉంటుంది, అప్పుడు వింటే మీకు అర్థమవుతుంది భారతం అంటే. కొన్ని పిచ్చి కథలు అలా కల్పించారన్నమాట. కాబట్టి ఎందుకు చెబుతానంటే, వసుదేవుడు రెండు చేతులతో ఇలా వక్షస్థలం మీదే పిల్లవాడిని పట్టుకుని బయటకు వచ్చాడు. ఇంతలో ఏమైంది, చెరసాలకున్న తలుపుల తాళములు తమయంత తాము ఊడి కింద పడ్డాయి, తలుపులు బార్లా తెరుచుకున్నాయి. ఆదిశేషుడు వచ్చాడు అక్కడికి, 1000 పడగలు గొడుగుగా పట్టాడు శిశువుకి వసుదేవుడికి. తోకతో తలుపులు మూసేస్తూ ఈ వెంట ప్రయాణం అయ్యాడు. యోగమాయా ప్రభావంతో కాపల వాళ్ళందరూ గాఢంగా నిద్రపోవడం మొదలెట్టారు. ఎవ్వడికి అసలు మెలుకువే రావడం లేదు, ఏనుగు వచ్చి తొక్కినా ఆ సమయంలో ఎవరూ లేవడం లేదనమాట. కొంతమందికి భలే పడుతుందండి అదృష్టం నిద్ర, రైలెక్కినా నిద్రపోతారు, ఉపన్యాసానికి వచ్చి కుర్చీలో కూర్చొని నిద్రపోతారు, విమానం ఎక్కితే నిద్రపోతారు, ఎక్కడైనా నిద్రపోతారు. మరి పూర్వజన్మ సుకృత పరిపాకం ఏ కుంభకర్ణుడు చచ్చివాడిని ఆవహించాడో తెలియదు, చాలా గొప్పగా ఉంటుందన్నమాట అది. అసలుకి వాళ్ళు లేవరు పొరపాటు కూడా. నాకు అటువాడికి ఏమిటో చీమ చెట్టుకోమంటే మెలకు వస్తుంది, అదో సమస్య నాకు. గాఢముగా నిద్రపోతున్న వాళ్ళందరినీ చూసి నవ్వుకుంటూ ఆయన వాళ్ళ మధ్యలోంచే వెళ్ళిపోయాడు. ఆయన అప్పటిదాకా ఆకాశం కొంచెం కొంచెం చిరుకులతో ప్రశాంతంగా ఉంది, పెద్దగా వర్షం లేదు, మేఘాలు ఉన్నప్పటికీ తీరా శ్రీకృష్ణుడు పుట్టగానే అర్ధరాత్రి వేళ ఒకటే వర్షం కురవడం మొదలుపెట్టింది. మహావర్షం ఘోరంగా కురుస్తోంది. అంత వర్షం కురుస్తూ ఉండగా వసుదేవుడు ఏమాత్రం ఆలోచించకుండా పిల్లవాడితో బయటకు వచ్చాడు. కానీ ఆయన మీద ఒక్క చినుకు కూడా పడలేదు. వసుదేవుడికి అర్థం కాలేదట, ఏమిటి వర్షపు చినుకులు మీద పడడం లేదు అనుకున్నాడు తప్ప, ఆదిశేషుడంతటి వాడు 1000 పడగలు గొడుగ్గా పెట్టాడు, అందువల్ల వర్షం పడడం లేదని తెలియలేదు. ఎందుకంటే ఆదిశేషుడు ఎవరికి పడితే వాళ్ళకి కనపడ్డు, ఆయన గొడుగు పెట్టాడనమాట, కూడా వస్తూనే ఉన్నట్ట. పరమాత్ముని అనుగ్రహం, ఈ వర్షం నన్ను తడపడం లేదు అనుకున్నాడు. అలా ముందుకు వెళ్ళాడు. క్రమంగా యమునా నది కనపడింది. యమున దాటి అవతలకు వెళ్ళి యశోదాదేవి దగ్గర ఈ పిల్లవాడిని పడుకోబెట్టమని ఇందాక రహస్యంగా పరమాత్మ చెప్పడం వల్ల అక్కడికి వచ్చాడనమాట. యమునా నది వేసవకాలంలో చూస్తే పెద్దగా నీళ్లు ఉండవు, నడుము వరకే ఉంటాయి. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా నడిచి కూడా వెళ్ళిపోవచ్చు. కొన్ని కొన్ని చోట్ల కొన్ని గోతులు ఉంటాయి, డేంజర్ అనుకోండి ఈత రానివాడికి. కానీ సాధారణంగా పెద్ద లోతు ఉండదు వర్షాకాలంలో తప్ప. కానీ వర్షాకాలంలో ఉంటుంది, వానకాలంలో ఆ యమునా నదిని చూస్తే సముద్రంలో కనపడుతుంది. బాబు అందులో ఈత కొట్టడం చాలా కష్టం, మహాభయంకరంగా ఉంది అందులో ఆ శ్రావణ మాసంలో. అది శ్రావణ మాసం కదా, శ్రీకృష్ణుడు పుట్టినది, అందువల్ల అది మహాసముద్రంలాగా ఉల్లోటోత్తుంగ తరంగయ్యే వెళ్ళిపోతుంది. పెద్ద పెద్ద కరటాలతో ప్రవహిస్తోంది, భయంకరమైన ప్రవాహం అది. ఆ ప్రవాహములో యమునా నదిలోకి గజయీతగాళ్ళు కూడా అడుగు పెట్టలేరు. కానీ నా వక్షస్థలం దగ్గర కృష్ణుడు ఉన్నాడు, నా చేతిలో పరమాత్మ ఉన్నాడనే ధైర్యంతో వసుదేవుడు ఏమాత్రము భీతి చెందకుండా యమునలో అడుగుపెట్టాడు. ఆ సౌరికి తెరువసగే ప్రకాశోద్ధత తుంగ భంగ కలిత ధరాశాకాశయగు యమున మును సీతేశునకు పయోధిత్రోవ ఇచ్చిన భంగిన. యమునా నది దగ్గరికి ఆయన అడుగు పెట్టడంతో పెద్ద పెద్ద కెరటములతో ప్రవహిస్తున్న ఉప్పొంగి ప్రవహిస్తున్న యమునా నది ఇలా రెండుగా చీలిపోయింది. ఇటు ప్రవాహం ఇటు ఆగిపోయింది, అటు ప్రవాహం అటు ఆగిపోయింది, మధ్యలో నేల అయ్యింది. ఇప్పుడు నాకు చూడండి నడవడానికి వీరు కోసం వీరు వేసరే ఆకుపచ్చని తివాచి, ఆ తివాచి పరిచినట్టు నేల గట్టిగా ఉంది. హాయిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన, బ్రిడ్జి మీద నడిచినట్టుగా నడిచాడు. పూర్వం రామచంద్ర ప్రభువునకు సముద్రం త్రోవ ఇచ్చింది, దానికి దీనికి తేడా ఏమిటి? ఆనాడు రామావతారంలో సముద్రుడి దగ్గరికి వెళ్ళి సముద్రుని బెదిరిస్తే స్తంభించడం కుదరదు, వారధి కట్టుకో అన్నాడు, వంతెన కట్టుకో అన్నాడు ఆయన సముద్రుడు. కానీ ఇప్పుడు సంపూర్ణ మహిమలతో పరమాత్ముడు పరిపూర్ణ అవతారం ఎత్తడం వల్ల అక్కడ ఆయన మర్యాదా పురుషోత్తముడు మాట వరస కూడా నేను భగవంతుడు అని చెప్పలేదు. ఆయన ఆయన్ని భగవంతుడిగా మనం గుర్తించాం, కానీ మానవుడిగా ఉంటేనే రావణుడిని చంపగలడు కాబట్టి ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం, నన్ను నేను మనిషి అనుకుంటున్నాను రాముణ్ణి దశరథుడి కొడుకుని అని మాత్రమే చెప్పాడు ఆయన. అలా అంటే కానీ రావణుడు చావడు నరుడి చేతిలో తప్ప. అందువల్ల ఏమైంది, రాముడి బాణానికి భయపడినా సముద్రుడు నువ్వు ఒక వంతెన కట్టుకు వెళ్ళన్నాడు. ఇప్పుడు ఈయన అలా కాదు, నాకంటే వేరే దైవం లేదు, సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని సుస్పష్టంగా చెప్పేశాడు ఆయన. అంతటి పరమాత్ముడు అవడం వల్ల ఈయన రాగానే యమున బ్రిడ్జీ కట్టుకో లాడ్జీ కట్టుకో అనకుండా రెండుగా చీలి దారిచ్చింది అవతలకు వెళ్ళాడు ఆయన. కాబట్టి అవతారం మార్పుతో పాటు మహిమల్లో కూడా మార్పు వస్తూ ఉంటుంది. ఎల్లవేళలో ఒకే రకమైన మహిమ ఆయన చూపడం. ఆవలి ఒడ్డుకు వెళ్ళాడు, మళ్ళీ యమున కలిసిపోయి ప్రవహించడం మొదలుపెట్టింది. ఆ సమయంలో నందగ్రామంలో వ్రజభూమిలో యోగమాయా ప్రభావంతో అందరూ నిద్రపోతున్నారట. ఆవులు దూడలు వాటితో పాటు తక్కిన పశువులు యశోద నందుడు స్త్రీలు పురుషులు సర్వులు గాఢంగా నిద్రపోతున్నారు. ఎవరికి వారికి ఏమీ ఒంటి మీద స్పృహ లేదు, ఒకటే నిద్ర. యశోదకి పురుడు రావడం తెలుసట. అమ్మవారు యోగమాయ యశోదా గర్భంలో సరిగ్గా కృష్ణుడు ప్రవేశించినప్పుడే ప్రవేశించింది, కృష్ణుడు పుట్టినప్పుడే ఆవిడ పుట్టింది, ఇద్దరికీ రవ్వంత తేడా లేకుండా ఇద్దరు ఒకే ముహూర్తంలో పుట్టారండో. కానీ ఎవరి జాతకం వాళ్ళది, పరమాత్ముడైనా పుట్టాక జాతకం జాతకమే. కృష్ణుడు యోగమాయ ఇద్దరు ఒకే జాతకంలో పుట్టినా కృష్ణుడు 125 ఏళ్ళు భూమి మీద ఉండి ధర్మ సంస్థాపన చేశాడు, అమ్మవారు వెంటనే శరీరం విడిచిపెట్టి వెళ్ళింది. కాబట్టి నాది కృష్ణుడిది ఒకటే నక్షత్రం అనుకోకర్లా, కృష్ణుడి నక్షత్రం కృష్ణుడిదే, నీ నక్షత్రం నీది, ఎవరి జాతకం వాళ్ళది. ఈ తెలియక చాలామంది అయ్యి బాబా మూలలో పుట్టారట జ్యేష్ఠలో పుట్టారట అంటాడు. అసలు ఉన్నది ఎన్ని నక్షత్రాలు, మనుషులకి పనికొచ్చేవి ఆకాశంలో చాలా నక్షత్రాలు ఉన్నాయి, జాతకమునకు పనికొచ్చే నక్షత్రములు మానవులు పుట్టేవి 27 నక్షత్రాలే. అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆర్ద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మాక పొబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట శతభిషం పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతి. ఈ 27 నక్షత్రాల్లో ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదముల చొప్పున 27 × 4 108 పాదాలు. ఈ 108 పాదాలు ఒక్కొక్క దాంట్లో 9 చొప్పున 12 రాసుల్లో 12 తొమ్మిదులు ఉంటాయన్నమాట. ఒక రాశికి 9 పాదాలు, అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక మొదటి పాదం, ఈ 9 మొదటి మేషరాశి, ఇలా మొత్తం 12 రాశులే, ఉన్నవి 108 పాదాలే, నక్షత్రాలు 27. కాబట్టి ఇన్ని కోట్ల మందిలో ఈ భూమండలంలో ఎవడు పుట్టినా అందులోనే పుట్టాలి. అదే సెకండ్లో పుట్టినా నీ జాతకం నీదే, వాడి జాతకం వాడిది. సరిగ్గా నాతో పాటు పుట్టిన వాళ్ళు 25 మంది ఉన్నారు మా ఊళ్ళో. మేమందరం ఒకేసారి పుట్టాం. నేను ఇలా దేశాలు పట్టుకు తిరుగుతున్నాను పురాణాలు చెబుతూ. నాతో పాటు పుట్టినవాడు ఒకడేమో కలెక్టర్ అయ్యాడు, మరి వాడి జాతకం వాడిది. ఇంకోడు ఉన్నాడు, మేమందరం ఇంకా ఉద్యోగంలో ఉంటే ఇంకొక 5 ఏళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళం, 6 ఏళ్ళు అంటే ఇప్పుడు మర్చిపోయాను, 62 ఏళ్ళు చేశారు కాబట్టి ఇంకో 7 ఏళ్ళు పైన ఉద్యోగం చేస్తారు. వాళ్ళు హాయిగా ఉద్యోగం చేసుకుంటూ ఉంటే నేను సద్యోగంలో ఉన్నాను. వాళ్ళది ఉద్యోగం, అది సద్యోగం, ఎవరి యోగాలు వాళ్ళదే. ప్రభాకర శర్మ గారు పుట్టిన అదే ముహూర్తంలో 7 మంది పుట్టారు. ఆయన సంస్కృతంలో మాట్లాడుతున్నారు, వాళ్ళ సంస్కృతం వాళ్ళదే. కూకోయండి కూకోయండి పలారాలు వస్తాయి అంటున్నాడు, వాడి సంస్కృతం వాడిది. కాబట్టి అందరూ అలాగే పండితులు అవుతారు ఏమిటి, అందరూ అలాగే పాడగలుగుతారు ఏమిటి. ఘంటసాల వారు పుట్టిన ముహూర్తంలో 20 కోట్ల మంది పుట్టారు, ఆయనది ఘంటసాల కంఠశాల. మిగతా వాళ్ళతో చూస్తే పాడుతుంటే పేరేమిటి అంటాడు వాడు కంఠం, ఘంటసాల కంఠం వాడికి ఎందుకు వస్తుంది రాదు. అది దృష్టిలో పెట్టుకుని ఒక నక్షత్రానికి ఒక ముద్ర వేయకండి. మీ మీ వ్యక్తిగత జాతకములు మీ పూర్వజన్మ సుకృత దుష్కృత పరిపాకములు అనుభవించవలసిందే ఎవరికైనా. యశోదకి సరిగ్గా కృష్ణుడు పుట్టినప్పుడే యోగమాయాదేవి కూతురుగా పుట్టింది. ప్రసవం అవ్వడం తెలుసావిడికి, కానీ వెంటనే నిద్ర మోగడం వల్ల తనకి పుట్టింది కొడుకో కూతురు అసలు ఏం జరిగిందో తెలియదు, ఆవిడ నిద్రపోతోంది. ఇప్పుడు అక్కడికి వచ్చాడు వసుదేవుడు, తన బిడ్డని యశోద పక్కన పడుకోబెట్టి యశోద పక్కన ఉన్నటువంటి ఆవిడ బిడ్డని అమ్మవారిని యోగమాయని 2 చేతులతో పట్టుకుని మళ్ళీ బయలుదేరాడు. వనజాక్షుని తెచ్చుటయును తన సుత కొనిపోవుటయును తానెరుగక మూగిన నిద్ర చొక్కియుండెను వనజాక్షి యశోదరే ఈ వసుధాధీశ. శ్రీకృష్ణుణ్ణి తేవడం తన కుమార్తెని పట్టుకొని పోవడం ఈ రెండూ తెలియక తనని నిద్ర పట్టుకోవడం వల్ల గాఢంగా నిద్రపోతూ ఉన్నది యశోద. మళ్ళీ ఈసారి పాపని వెంటబెట్టుకుని వెనక్కి వచ్చాడు ఆయన. ఇందాక కృష్ణుడు ఉండడం వల్ల యమునా నది రెండుగా చీరి దారిచ్చింది, ఇప్పుడు అమ్మవారు ఉందిగా చేతిలో, అందువల్ల మళ్ళీ రెండుగా చీరి దారిచ్చింది యమున. ఈవలి ఒడ్డుకొచ్చాడు ఆయన, మళ్ళీ యథాప్రకారంగా యమునా నది ప్రవహించడం మొదలుపెట్టింది. ఈ పాపనెత్తుకుని మహావేగంగా కుటాకుటిని చెరసాలలో ప్రవేశించాడు. చెరసాలలోకి రావడంతో తలుపులు తమంత తాము టిక్ 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 అని మూసుకుపోయాయి మాయాబజార్లోలాగా, తాళములు కూడా దానికి చేరిపోయాయి. ఈయన మళ్ళీ లోపలికి రావడంతో చేతులకి కాళ్ళకి సంకెళ్ళు పడిపోయాయి, పూర్వస్థితి వచ్చింది. అప్పటి వరకు నిశ్శబ్దముగా ఆ ఊ అనకుండా ఉన్నదట ఆ పాప. ఇప్పుడు ఈయన చెరసాల్లోకి వచ్చాడు కదా, పనంతా అయిపోయింది కదా, అందుకని పెద్ద పెట్టున బేర్మని ఆడవడం మొదలెట్టాడు. అంటే ఇంక వెళ్ళిపోవాలి, వెళ్ళిపోవాలి కనుక వెళ్ళిపోయే ముందు పెద్ద పెద్ద అలహర్లు చేస్తారులేండి, బాంబులు పేలుస్తారు అలాగా, అందుకని ఏడవడం మొదలుపెట్టిందిట. అంత బాలికయ ఆవురని ఏడ్చు చిరుచప్పుడాలించి వీకన నాక ఇంటి కావలివారు మెల్కని చూచి తలుపుల తాళములు తొంటి విధమున నుండ తెలిసి దేవకి నీళ్ళాడి రమ్ము రమ్మని భోజరాదు తోడ చెప్పిన నా తండు చిడిమిడిపాటితో తల్పంబు పై నుండి తత్తరమున. అప్పటిదాకా నిశ్శబ్దంగా ఉన్న పిల్ల ఏడవడంతో ఆ ఏడుపు విన్నారు, విచిత్రమైన చప్పుడు విన్నారు, గాఢంగా నిద్రపోతున్న కాపలా వాళ్ళకి మెలకు వచ్చింది. వాళ్ళు ఉలిక్కిపడి కళ్ళు నులుముకుని లేచి అయ్యయ్యో ఎంత పెద్ద పొరపాటు చేశాం, ఈ చెరసాల దగ్గర కంటి మీద కునిగిపాటు లేకుండా రెప్ప వేయకుండా కాపలా వేయాలని కంసుడు మనల్ని ఆజ్ఞాపించాడు, మనం నిద్రపోయినట్టు తెలిస్తే శాశ్వత నిద్రలోకి పంపుతాడు, తలలు నరుకుతాడు, కాబట్టి మనం నిద్రపోతున్నట్టుగా కంసుడికి చెప్పకూడదు అనుకున్నారట, చెబితే ప్రమాదం రా బాబు అనుకున్నారు. సరే ఎవరు కంసుడికి చెప్పం కానీ తలుపులకి తాళాలు ఉన్నాయో లేదో చూడండి అన్నాడు ఒకడు. అప్పుడు వాళ్ళు వచ్చి చూస్తే తలుపులు మూసే ఉన్నాయి, గొళ్ళెములు ఉన్నాయి, తాళములు ఉన్నాయి. మళ్ళీ తాళం వేసేది గొళ్ళెం వరిచేది అన్నట్టు కాకుండా యోగమాయ ముందు గొళ్ళెం వేసాకే తాళం వేసింది, ఎక్కడ తాళం అక్కడ వేయగలదు ఆవిడ కూడా. ఈ విధంగా తాళాలు తలుపులు యథాప్రకారంగా ఉన్నాయి, బ్రతికెవరా బాబు అనుకున్నారు వారు. కొంతమంది అక్కడ కాపలా ఉన్నారు, మరి కొంతమంది అప్పటికప్పుడే పరుగు పరుగున కంసునింటికి వెళ్ళారు. కంసుడు ముందే చెప్పాడు కదా, ఎంతటి సమయమైనా, అది నిద్రా సమయమైనా, అర్ధరాత్రి సమయమైనా, మధ్యాహ్న సమయమైనా, దేవకీదేవికి ప్రసవమైన వెంటనే ఆ వార్త నాకు చెప్పాలి అని ఆజ్ఞాపించాడు కాపలా వాళ్ళని. అందుకే వారు ఆ రాత్రి సమయంలోనే కంసుని గృహం దగ్గరికి వెళ్ళారు. అసలు కృష్ణుడు పుడతారని తెలిసాక కంసుడు పూర్వంలాగా తలుపులు వేసుకోవట్లేదట, తలుపులు తెరిచే నిద్రపోతున్నాడు వాడు భయంతో. అందుకని వీళ్ళు వెళ్ళి పరుపు మీద పడుకుని ఉన్న కంసుడిని చూచారు. ఆ సమయంలో కంసుడు జుట్టులా విరబోసుకుని నిద్ర పట్టక తెగదాగి పడుకుని ఉన్నాడు. పైగా యోగమాయా ప్రభావంతో ఇంకా గాఢంగా నిద్రపోతున్నాడు వాడు. పిశాచంలో ఉన్నట్టు ఆ సమయంలో భయంకర రాక్షసుల్లో ఉన్నాడు. అటువంటి వాడిని తట్టి లేపి, భోజరాజా లే, దేవకీదేవి నీళ్ళాడింది, ప్రసవించింది, కొడుకు పుట్టాడని చెప్పడంతో ఉలిక్కిపాటుతో లేచాడు, తత్తరంతో లేచాడు, తల్పం మీద నుంచి కిందకి దిగాడు. అప్పుడు ఊడిపోతున్న వస్త్రం కూడా అలా పట్టుకున్నాడు తప్ప గట్టిగా బిగించి కట్టుకోడు. ఎందుకని క్షణం ఆలస్యమైతే కృష్ణుడు మాయమైపోతాడేమో, తనని మోసగిస్తాడేమోనని ఓ చేత్తో పంచి ఓ చేత్తో కత్తి పుచ్చుకొని ఆ విరబోసుకున్న జుట్టుతో మత్తులోంచి లేవటం వల్ల ఎర్రబడి చింతనిప్పుల్లో ఉన్న కన్నులతో విచిత్రమైన కోరలతో దుర్వాసనతో బయలుదేరాడు వాడు. మహావేగంగా కాపలా వాళ్ళ వెంట తూలుతూ పడుతూ లేస్తూ పురిటింటి దగ్గరకు వచ్చాడు. అన్నగారిని చూచిందండో ఆవిడ, వణికిపోయింది. ఈ పిల్లని భుజాన వేసుకుంది, కౌగులించుకుంది, ఏడ్చింది. ఇంతలో కాపల వాడు తాళాలు తీశారు. వాడు లోపలికి రాగానే ఈ పిల్లని గట్టిగా దగ్గరికి తీసుకుని అన్నగారిని చూచి ఏడుస్తూ పులిని చూచిన లేడి పిల్లలా వణికిపోతూ ఇలా అన్నది, అన్న శమింపుమన్న తగదల్లుడు కాడిది మేన కోడలో మన్నన చేయుమన్న విను మాని చంపుట రాసపాడి కాదన్న సుకీర్తి వై మనగదన్న మహాత్ములు ఓవు త్రోవ పోవన్న భవత్ సహోదరి కదన్న నిను శరణంబు వేడెదన్ కట్ట ఆరుగురు కొడుకుల పట్టి వదిల్చితివి ఆడుపడుచిది కోడల్ నిట్టనగ చంపవలెనే కట్టిడివి కదన్న అన్న కరుణింపగదే. పుత్రుడు నీ ప్రాణములకు శత్రుండని వింటికా అన్న సమయం పదగు. పుత్రులకు నోచనై తిని పుత్రీదానంబు చేసి పోషింపగదే. అన్న, కోపాన్ని తగ్గించుకో. ఈసారి నాకు ఆడపిల్ల పుట్టింది, కొడుకు పుట్టలేదు, అల్లుడు పుట్టలేదు, మేనకోడలు నీకు పుట్టింది. అల్లుడైతే నీ ప్రాణం తీస్తాడు కాబట్టి చంపావు అంటే ఒక అర్థం ఉన్నది, కానీ ఆడపిల్ల నిన్నేం చేయగలుగుతుంది ఈ పురిటి పాప పాపం. కాబట్టి నీ కోపాన్ని తగ్గించుకొని శాంత పురుషుడవై ఈ పిల్లను నాకు ప్రసాదించు. పూర్వం మహాత్ములు స్త్రీలను చంపేవారు కాదు, ఎన్ని కష్టాలు వచ్చినా స్త్రీ జోలికి వెళ్ళరు. నువ్వు చదువుకున్న పండితుడివి, ఈ ఆడపిల్లను చంపకు. అందున లేత పిల్లని చంపడం ఇంకా పాపం. మహాత్ముల మార్గంలో నడుచుకో. నీ చెల్లెల్ని నీ కాళ్ళు పట్టు కడుగుతున్నాను, నాకు ఈ పుత్రీదానం చెయ్యి. దుర్మార్గుడు అంది ఆవిడ మొదటిసారిగా. ఇప్పుడు ఎప్పుడు అన్నగారిని తిట్టలేదు కానీ ఇప్పుడు తట్టుకోలేక, పుత్ర శోకం తట్టుకోలేక ఆరుగురు కొడుకులు చచ్చిపోయిన ఆ బాధ, ఇప్పుడు ఈ కూతురు ఎక్కడ చచ్చిపోతుందో అనే బాధ ఒకేసారి ముప్పిరి కొనగా కఠినమైన మాటలతో ఇలానది. ఆరుగురు కొడుకుల్ని పట్టి వధించావు, ఇది ఆడపడుచు, దీన్ని కూడా పట్టుదలతో చంపాలా? కట్టిడివి కదన్న, కటికవాడివి కదరా, కషాయవాడివి కదరా, మేకలు ఏడుస్తూ ఉంటే మే 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 రక్షించు బాబోయ్ అంటూ ఉంటే వినిపించుకోకుండా తల నరికి చర్మం ఊడదీసి తినే క్రూరుడికి నీకు ఏం తేడా ఉందిరా పాపాత్ముడా పశువ? పుత్రుడు నీ ప్రాణాలకి శత్రువు కాబట్టి చంపావంటే ధర్మం ఉన్నది. నేనే జన్మలో ఏ పాపం చేశానో పుత్రులకి నోచుకోలేకపోయాను, నాకు పుత్రయోగం లేకుండా పోయింది. కనీసం ఈ పుత్రికనైనా నాకు దానం చేసి నన్ను రక్షించు నాయనా అని కాళ్ళు పట్టుకుని అడుగుతున్నా ఆ పురిటి పాపని చేత్తో లాక్కుని ఎడంకాలతో డొక్కలో తన్ని చెల్లెని పక్కకి తోసిపారేశాడు వాడు. అయ్యో బాలింతరాలు తన్నకూడదనే జ్ఞానం లేదు వాడికి. తన్ని పక్కకి పారవేసి నోటికొచ్చినట్టు తిట్టాడు. ఆ పట్టిని పట్టుకున్నాడు, బయటకు వచ్చాడు. ఆమె రెండు కాళ్ళు పుచ్చుకుని గిరగిరా తిప్పి పైకి విసిరాడు, కింద ఖడ్గం పెట్టాడు. కానీ ఆ మూర్ఖుడి వల్ల ఎక్కడవుతుంది? సమస్త ప్రాణులని పట్టుకుని సంసారంలో పారవేసే మహాయోగమాయాదేవి అటువంటి జగన్మాత వాడు అలా పైకి విసరగానే రివ్వున వాడి చేతుల్లోంచి ఆకాశానికి ఎగిరిపోయింది. ఆకాశంలోకి ఎగిరి ఎగరడంతో సింహవాహనం మీద ప్రత్యక్షమైంది. చూస్తూ ఉండగా అమ్మవారికి సింహవాహనం వచ్చింది. సింహవాహనం మీద 8 చేతులు ధరించింది, అష్టభుజాదేవిగా మారిపోయింది. శంఖం, చక్రం, పద్మం, గద, చేతిలో సోలం, డమరుకం, డాలు, ధనుస్సు, ఒక బాణం ఇవన్నీ పట్టుకొని మరొక చేతిలో మధుపాత్ర పట్టుకొని గడగడ గడగడ మధు అంతా తాగివేసింది. మంచి తేనె తాగింది, పుష్పాసనం తాగింది, త్రాగి హుంకరించింది. ఒరి మూర్ఖుడా, భోజకుల పాంసన, నృశంస, కంస అని వాణ్ణి ధిక్కరించింది. ఏమిరా నువ్వు నన్నేం చేయగలవు? తెంపరివై పొరింపొరిని దేవకి బిడ్డల చిన్ని గుర్రలను చంపితి వంతనైన ఉపశాంతి వహింపక రాళమీద నన్ బెంపితి విసిరో ఇదియుబేరమే నిన్ నా సరసంజనించి నిన్ చంపెడు వీరుడొక్క దశ సత్క్రియనొందెడు వాడు దుర్మతి. మూర్ఖుడా, తెంపరితనంతో ఏమాత్రం వెనక ముందు ఆలోచించకుండా దేవకీదేవి కన్న బిడ్డల్ని చిన్ని చిన్ని పాపల్ని పురిటి పాపల్ని ఆరుగురిని చంపి పారవేశావు. ఏ అక్కడితో అయినా ఉపశాంతి పొందవా? నీ రక్తదాహం తీరలేదా? ఈసారి ఆడపిల్ల పుట్టింది, చంపడం తప్పు అని ఎంత బతిమాలినా వినిపించుకోకుండా దేవకీదేవిని కాలితో పక్కకి తోసి నన్ను చంపాలనుకుంటావా? నన్ను పైకి విసిరి కింద పారవేసి రాళ్ల మీద కొట్టి చంపాలనుకుంటావా? ఇది వీరత్వమా? ఇది పరాక్రమమా? స్త్రీని, శిశువుని చంపడం గొప్పతనం అనుకుంటున్నావా? మూర్ఖుడా, ఇదే నీకు నా హెచ్చరిక. నిన్ను చంపడం కోసం ఈ ముహూర్తంలోనే పుట్టవలసిన వాడు ఒకడు పుట్టాడు. వాడు పుట్టవలసిన చోట పుట్టాడు, మరొక చోట సుఖంగా పెరుగుతున్నాడు. వాడు నాతో పాటే పుట్టాడు, నిన్ను తప్పక చంపుతాడు, నీ చావు తప్పదురా దుర్మతి అని అదృశ్యురాలైపోయింది. అంటే సుస్పష్టంగా చెప్పేసింది, నేను పుట్టినప్పుడే వాడు పుట్టాడు. నిన్ను చంపెడు వీరుడు ఒక్క దశ సత్క్రియ నొందెడు వాడు దుర్మతి, ఓ చోట హాయిగా పెరుగుతున్నాడు అని పలికి మహనీయ గుణాస్పద అయిన ఆ దేవి, ఈ మహిలో ఉన్న జనం దుర్గా, భద్రకాళి, కుముద, విజయ, వైష్ణవి, చండిక, శారద, నారాయణి, ఈశాన, అంబిక, మాధవి, కన్యక ఇత్యాది నామములతో తనని స్తుతిస్తూ ఉండగా, అనేక ప్రాంతములలో దేవాలయాలు నిర్మించి తనని అర్చిస్తూ ఉండగా, వారి అర్చనలు అందుకుంటూ గుడులలో కొలువై వారిచ్చిన కానుకలు సేకరిస్తూ, గంధర్వులు పాడుతున్న గానం వింటూ, దేవతలు కురిపిస్తున్న పుష్పవర్షాన్ని సేకరిస్తూ అదృశ్యురాలైపోయింది. అప్పటిదాకా కృష్ణుడు పుడతాడు, వాడిని చంపుతాను, నా పగ తీరిపోతుంది అనుకుని వీళ్ళని జైల్లో పెట్టి ఉంచాడు కదా కంసుడు. వాడు కాస్త ఉలిక్కి పడ్డాడు. వాడికి భయం, ఆవేదన అన్నీ పట్టుకున్నాయి. గజగజగత వణికిపోయాడు. ఎంత పెద్ద పొరపాటు చేశాను, ఆకాశవాణి దేవకీదేవి అష్టమగర్భంలో కొడుకు పుడతాడని చెప్పింది, కొడుకు పుడతాడేమో అనుకున్నాను, అష్టమగర్భం అంటే కొడుకో కూతురో కూడా సరిగ్గా నాకు అర్థం కాలేదు, అందువల్ల కృష్ణుడు ఆడరూపంలో పుట్టాడు అనుకున్నాను, కానీ ఈ ఆడపిల్ల అమ్మవారిగా మారిపోయింది, పోతే పోయింది, నన్ను చంపేవాడు ఎక్కడో పెరుగుతున్నాడని ఓ బాంబు వేసిపోయింది, ఆఖరిసారిగా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ దిక్మాల బ్రిటిష్ వాడు పోతూ పోతూ పాకిస్తాన్ వాడు తీసేసినట్టుగా. ఇదెక్కడ గొడవ? పైగా ఇంతవరకు అజ్ఞానంలో పడి ఆనాటి ఆకాశవాణి యొక్క పలుకులకి ఉలికిపడి దేవకీ వసుదేవుని చెరసాల పాలు చేశాను, వారి పిల్లల్ని చంపాను, శిశు హత్య చేశాను, ఇటు బంధువుల్ని చెరసాల్లో పెట్టడం వల్ల ఇదో పాపం అయ్యింది, ఆ పాపము నన్ను చుట్టుకున్నది, పోని పాపం వచ్చినా పర్వాలేదు, శత్రువు నశించాడంటే శత్రువు మరో చోట పెరుగుతున్నాడు అంటోంది. ఇప్పుడు నేనేం చెయ్యాలని కొంత లోపల మథనపడ్డాడు. వెంటనే దేవకీ వసుదేవుల కాళ్ళ మీద పడిపోయాడు. పాపాత్ములు అలాగే చేస్తారు, అయితే పేక పట్టుకుంటారు, కాళ్ళు పట్టుకుంటారు, రెండూ పట్టుకుంటారు. అందుకే హిందీలో సామెత ఉంది, కొత్త చాటే భీతో బురాహై కాటే భీతో బురాహై, కుక్క కొరికిన అసహ్యమే ప్రేమగా నాకిన అసహ్యమే. నాకించుకుంటారులేండి కొంతమంది, దిక్మాల మొగుడు కూడా ముట్టుకోడు, వచ్చే కుక్క వచ్చి ముద్దు పెట్టుకుంటుంది, రామ రామ తెగ నాగుతూ ఉంటుంది. అలాగా ఈ నీచాతి నీచుడు కాళ్ళు గట్టిగా పట్టుకుని సంకెళ్ళు తీసివేసి వసుదేవుణ్ణి దేవకిని కాళ్ళు పట్టుకుని ఇలా ప్రార్థించాడు. పాపుడ బాలఘాతుకుడ బంధు విరక్తుడ దుష్ట చిత్తుడల్ కోపనుడల్ చరల్ మృతుడ బ్రాహ్మణ హంత భంగి మీ పాపల చంపితిన్ బయలి పల్కుల నమ్మితి సాధులారా, నా పాపములొగ్గడింపక కృపాపరులై కనరే శమింపరే. నేను పాపాత్ముణ్ణి, చిన్నపిల్లల్ని చంపిన నీచుణ్ణి, బంధువుల మీద ఏమాత్రం ప్రేమ లేనివాణ్ణి, దుష్టబుద్ధి కలిగిన వాణ్ణి, కోపగుణం కలిగిన వాణ్ణి, నా కోపమే ఈ పాపం నా చేత చేయించింది. క్రూరుణ్ణి, బ్రహ్మహత్యా పాపానికి కూడా విరుగుడుందిట, దానికి కూడా ప్రాయశ్చిత్తం ఉంది, కానీ పసిపాపల్ని చంపితే, శిశువుల్ని చంపితే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం లేదని పెద్దలు అంటారు. అలా నేను చాలా పెద్ద పాపం చేశాను, మీ పిల్లల్ని చంపాను, దీనంతటికీ మూల కారణం ఆకాశవాణి, దాని మాటలు నమ్మాను, అది నిజం చెప్పిందనుకున్నాను, అయ్యిందేదో అయ్యింది, ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళలేము, మీ పిల్లల్ని మీకు తెచ్చివ్వలేను, నా పాపాలు మీరు క్షమించానంటే పోతాయి, మీరు మహాత్ములు, మీరు ఒక్కసారి మీ నోటితో నీ పాపం క్షమించాం అన్నారా నేను పాప విముక్తుడవుతాను, మీరు సాధువులు, ఎవరి మీద కోపం లేని వాళ్ళు, పాపాత్ములు కూడా క్షమించే గుణం కలిగిన వాళ్ళు, అందుకని మీ కాళ్ళు పట్టుకుంటున్నాను, కృపాపరులై నన్ను క్షమించండి, నన్ను అనుగ్రహించండి, లేకపోతే నేను నరకాన్ని కడతాను. అంటే వాడికి నరకాన్ని కడతానో నాకు తెలుసండోయ్, అందుకని నన్ను అనుగ్రహించండి. మీరు జ్ఞానులు, మీకు నేను చెప్పాలా? అయినా ఒక విషయం చెబుతున్నాను వినండి, ప్రాణులను వారి వారి కర్మలు ఈడ్చుకొచ్చి జన్మలో పారవేస్తాయి. అంటే ఒక వ్యక్తి జన్మించాడంటే అది వాడి కర్మ ఫలితం. వారి వారి కర్మలను బట్టి కొందరు పశువులుగా, కొందరు పక్షులుగా, కొందరు చేపలుగా, కొందరు పీతలుగా, కొందరు దోమలుగా, కొందరు భామలుగా, కొందరు పురుషులుగా, కొందరు ఇంట్లో పిల్లిగా, గోడ మీద బల్లిగా, మంచంలో నల్లిగా, ఇంకో చోట ఉల్లిగా, లేకపోతే మల్లిగా ఇలా పుడుతూ ఉంటారు. ఇవన్నీ వారి వారి కర్మలు. ఎవరు తనంత తాను ఈ జన్మ ఎత్తాలని కోరుకోడు, కర్మ ఫలితం వల్ల ఈ జీవులుగా పుడతారు. ఈ పుట్టిన వాళ్ళని కూడా మళ్ళీ పూర్వజన్మ వాసన నడిపిస్తూ ఉంటుంది. అందుకే పాత వాసన వల్ల ఈ జన్మలో వాడి ప్రవర్తన ఉంటుంది. ఒక్కొక్కడు ఈ జన్మలో హాయిగా పాడుతున్నాడంటే వాడు పూర్వజన్మలో గొప్ప గంధర్వ గాయకుడు అనమాట, మహాత్ముడు అయి ఉంటాడు. ఒక్కొక్కడు ఈ జన్మలో తపస్సు చేస్తాడు, పూర్వజన్మలో తపస్సు మధ్యలో ఆపినవాడు వాడు. ఒక్కొక్కడు బాగా చక్కగా మాట్లాడతాడు, పూర్వజన్మలో వాడు ఒక గొప్ప వక్త, ఆ పుణ్యం ఈ జన్మలో మళ్ళీ వాడిని వరించింది. కొందరు దాతలు ఉంటారు, వాడు ఏ పూర్వజన్మలోనూ బలిచక్రవర్తి లాంటి వాడి యొక్క అంశతో పుట్టినవాడు అనమాట. ఈ జన్మలో కొందరు క్రూరులుగా ఉంటారు, అంటే నరకాసురాధుల యొక్క వంశతో పుట్టిన వాళ్ళు. ఇవన్నీ వారి వారి పూర్వజన్మ కర్మలే, ఆ కర్మలే వీళ్ళని నడుపుతూ ఉంటాయి. ఇలా నడుపుతూ ఉన్నప్పుడు వాడు నేను ఈ పని చేశాను అనుకోవడం దండగా, ఎందుకంటే ఎవడు ఏ పని చెయ్యడు, ఈ పనులను నిర్ణయించేది చేయించేది వారి కర్మము, ఈ కర్మములన్నీ పరమాత్మ దగ్గర ఉంటాయి. కాబట్టి ఈ రకంగా ఆలోచిస్తే ఏనెక్కడి హంత, నేను హంతకుండి కాదు, మేము మీ పిల్లల్ని నేను చంపలేదు, వారి కర్మ వాళ్ళని చంపింది, భగవంతుడు ఈ పాపం నా చేయించాడు. ఈ మాట ఇదివరకు అనలేదు వాడు. ఏది దేవకీదేవి అష్టమ గర్భం నిన్ను చంపుతుందన్నప్పుడు మాత్రం ఏ దేవకే చంపుతుంది అన్నాడు. ఇప్పుడు మాత్రం ఆ వేదాంతాన్ని తనకు అనుగుణంగా మలుచుకుని ఇలా ఆలోచిస్తే, జ్ఞానంతో ఆలోచిస్తే, ఏనెక్కడి హంత మీ శిశువులు ఎక్కడి హంజులు దూర నేటికి, నేను హంత కాదు కాదు, నేను చంపేవాడిని కాదు, వాళ్ళు నా చేతిలో చచ్చిన వాళ్ళు కాదు, ఒకరినొకరు తిట్టుకోవడం దండుగా, వారి కర్మ వారిది, నా కర్మ నాది, మీ కర్మ మీది, అందువల్ల ఇది కొంచెం ఆలోచించండి అనగానే అప్పటి వరకు అతడు చేసిన అపరాధములన్నీ మర్చిపోయారు దేవకీ వసుదేవులు. అందుకే వారిని మహాత్ములు అన్నారు. మహాత్ములట పాతవన్నీ విడిచిపెట్టేస్తారు. క్షణకోపాంతో మహాంతో వై పాపిష్టా కల్పకోపిన, మహాత్ముల యొక్క కోపం ఒక క్షణంలో పోతుంది, కానీ పాపాత్ములు కల్పములైన కోపం మర్చిపోరండోయ్. ఎప్పుడో చిన్నప్పుడు ఒక ఆవిడ జడట్టు బీకెట్టు ఒకడు, ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చాయి, ఆవిడికి 70 ఏళ్ళు, వీడికి 70 ఏళ్ళే. ఆవిడ నన్ను చిన్నప్పుడు జడ పట్టుకులాగా, నన్ను పట్టుకు జడ పట్టుకులాగా ఉంటుంది, ఇక 70 ఏళ్ళు వచ్చాక జడ ఎక్కడుంది ఆవిడకి, ఆవిడకి జడ లేదు, వాడికి జడ లేదు. ఇంకా ఈ పాతవ తలుచుకుంటారండి కొంతమంది, అవి మర్చిపోవాలి. ఏదో ఆటల్లో కొట్టుకుంటాం, నన్ను చిన్నప్పుడు అప్పుడు 5 ఆట కొట్టావు, అప్పుడు నా అట్టు లాక్కున్నావు, ఇప్పుడు అప్పుడెప్పుడు పిట్టు లాక్కున్నావు అంటే ఏం ఉపయోగం? పాతవన్నీ మరిచి పగలు మర్చిపోవాలి, ఉపకారం గుర్తుపెట్టుకోవాలట. ఉపకారం చిన్నప్పుడు చేసినా ఇంత చేస్తే 10 సార్లు చెప్పాలి, అపకారం మర్చిపోవాలి. జ్ఞానులు అలాగే చేస్తారు, కోపం విడిచిపెడతారు, ఉపకారమే గుర్తుంచుకుంటారు, అపకారం మర్చిపోతారు. రాముడు అందుకే దైవం అయ్యాడు. రాముడు ఎవరైనా అపకారం చేస్తే తక్షణం మర్చిపోయేవట, ఉపకారం చేస్తే యావజ్జీవితం దాన్ని గుర్తుపెట్టుకున్నాడు. అందుకే ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ, అందులో ప్రత్యేక కృతజ్ఞుడు, కృత చెయ్యబడిన దాన్ని జ్ఞా గుర్తుపెట్టుకుంటాడు ఆయన, ఎప్పుడు మర్చిపోకూడదు అది. వీళ్ళు మహాత్ములు కనుక తమ కుమారుల్ని చంపిన చెరసాలు పెట్టిన అన్నీ మర్చిపోయారు. అప్పుడు వసుదేవుడు ఏమన్నాడు, బావా నీ వచనంబు నిక్కముసుమి ప్రాణుల్గత జ్ఞానులై, నీవే నల్చును లోభమోహ మదభీ నిర్మిత్రతామోద శోకావేశంబుల నుండురుం బొడుతురు ఏకాకారుడై సర్వరూపావిష్టుండగు ఈశ్వరు తెలియలేరు అన్యోన్య విభ్రాంతులై. బావా నీ అన్నదంతా నూటికి 100 రూపాయలు నిజం. ప్రాణులు జ్ఞానం నశించిపోవటం వల్ల అజ్ఞానంలో పడి నీవు నేను అనుకుంటూ ఉంటారు, నీవు వేరు నేను వేరు. మళ్ళీ ఈ నీవు నేనుల్లో కొంతమంది మిత్రులు, కొందరు శత్రువులు అనుకుంటారు. దానివల్ల ఏమవుతుంది? లోభం, మోహం, మదం, భయం, శత్రుత్వం ఇవి ఏర్పడతాయి. ఎప్పుడైతే కొంతమంది నా వాళ్ళు కాదు, కొందరు నా వాళ్ళు అనుకున్నాడో, ఈ స్వపర భేదం వచ్చిందో, అప్పుడు ముందు లోభం వస్తుందిట. ఆ లోభం వల్ల నేను సంపాదించిన డబ్బంతా నా వాళ్ళకే ఇవ్వాలి. ఎవడైనా అంతే కదా, వాడి ఇల్లు వాళ్ళ పిల్లలకి ఇస్తారు. కానీ పద్మాకర్ గారు ఎంత బాగా ఉపన్యాసం చెప్పినా కొవ్వూరులో ఉన్న ఇల్లు పొరపాటున పద్మాకర్ గారికి ఎందుకు ఇస్తారు? అది లోభం. రెండవది మోహం. ఇది ఇంకా గట్టిది. మన వాళ్ళు అనేసరికి వాళ్ళ మీద ఎక్కడ లేనటువంటి ప్రేమ పుట్టుకొస్తుంది అనమాట. వాడు ఎన్ని తప్పులు చేసినా క్షమించేయగలుగుతాం. పక్కవాడు ఎంత పెసర తేడా చేశాడో వాడండి అని మొదలెడతాడు. ఆ క్రమక్రమంగా ఏమవుతుంది? లోభమోహాల తర్వాత మదం ఏర్పడుతుంది. ఈ మదం వల్ల అహంకారం పెరుగుతుంది, దానివల్ల భయం పెరుగుతుంది. ఎప్పుడైతే లోభము, మోహము, మదము ఎక్కువ అవుతాయో అప్పుడు ఎవరిని చూసినా వీడికి భయం కలుగుతుంది, వాడు అపకారం చేస్తాడేమో అనిపిస్తుంది. శత్రువుకి మిత్రుడికి కూడా భయపడతాడు. కలియుగంలో ఎవరెవరిని నమ్మడం లేదు, కారణం ఈ భయం పట్టుకోవడమే. పూర్వం చక్కగా ఇంట్లోకి అతిథిని పిలిచి అన్నం పెట్టేవారు. ఇప్పుడు ఎవడన్నా ఇంట్లోకి రానిస్తున్నాడా, నువ్వు ఎవడవరా, ఏమిట్రా బాబు అని తలుపులు కూడా తీయకుండా కటకటాలు యువతలు వీడు, కటకటాలు అవతల వాడు. ఎవడు జైల్లో ఉన్నాడో తెలియదు, ఇద్దరు కటకటాలకు అవతల యువతలు ఉంటారు. పొరపాటుని ఇంట్లోకి పిలిచామా, ఆ తర్వాత మనమేమవుతాము మనకి తెలియట్లేదు, అంత భయం పట్టుకుంటుంది. ఈ ఎప్పుడు లోభము, మోహము, మదముల వల్ల ఎవరు ఎవరిని నమ్మలేరు, ఒకరినొకరు అనుమానిస్తారు, ఆ అనుమానం భయంగా మారుతుంది, ఈ భయం ప్రాణాంతకం అవుతుంది చివరికి. దానివల్ల నిర్మిత్రత, శత్రువులు అయిపోతారు అంత, ఎవరిని మిత్రుడిగా చూడడం. అది కలియుగంలో కనపడుతూనే ఉంది. నిజంగా అవతల వాడిని మిత్రుడు అనుకుందామంటే 2 రోజులు మిత్రుడిగా ఉంటే 3వ సారి ఏం చేస్తాడో తెలియట్లేదు. పొరపాటున మన గుట్టు తెలిసిందా, అన్ని పట్టుకుపోతాడు వాడు. అందువల్ల కూడా శత్రుత్వం పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది? శోకం పెరుగుతుంది. అందరూ శత్రువులు అనుకుంటే ఇంకా మనకు ఆనందం కలగదు. ఒక వ్యక్తిని శత్రువుగా చూసామంటే వాడి వల్ల ఏం జరిగినా మనకు శోకం తప్ప ఆనందం కలగదు. ఈ విధమైనటువంటి వాటితో ఒకరినొకరు చంపుకుంటారు, సుఖంగా బ్రతకలేరు, అనారోగ్యం పాలైపోతూ ఉంటారు. అందరిలో ఉన్నవాడు ఒకే రూపంతో ఉన్న పరమాత్మని గ్రహించలేరు. ఆ ఈశ్వరుణ్ణి తెలియలేక విభ్రాంతులై అజ్ఞానంలో పడుతూ ఉంటారు. ఆ అజ్ఞానమే నిన్ను నన్ను వేరు చేసింది, నన్ను చెరసాల పాలు చేసింది, నిన్ను రాజును చేసింది, నా పిల్లల్ని నీ చేత చంపించింది, కాబట్టి నువ్వు చేసినవన్నీ మర్చిపోయాను, నువ్వు మంచివాడివి వెళ్ళిరా అన్నట్ట. అమ్మయ్యా, మా బావ చెల్లి ఇద్దరు నన్ను క్షమించారనుకుని మళ్ళీ అప్పటి వరకు వాళ్ళ ఆస్తులన్నీ స్వాధీనం చేసుకున్నాడుగా, తిరిగి వాళ్ళ ఇల్లు వాళ్ళకి ఇచ్చాడు, వాళ్ళ ఆస్తులు వాళ్ళకి ఇచ్చేశాడు, తన దారిని తాను వెళ్ళిపోయాడు. నిర్వికారంగా దేవకీ వసుదేవులు మళ్ళీ గృహప్రవేశం చేశారు. 7.5 సంవత్సరముల తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి వాళ్ళు వెళ్ళారట. ఇప్పుడు కంసుడు అప్పటికప్పుడే, ఇంకా తెల్లవారుజామున అవుతోంది, ఇదంతా రాత్రిపూట జరిగిన ఘట్టం కదా, ఇంచుమించుగా 3.5-4 గంటల వేళ సింహాసనం మీద కూర్చుని, అది కూడా ఏకాంత మందిరం అట, ఆ మందిరంలో సింహాసనం మీద కూర్చుని తన మంత్రులను హితులను అందరినీ పిలిపించాడు. ఈయనకి చాలామంది అనుచరులు ఉన్నారు, వాళ్ళు కంసుడంటే ప్రాణం పెడతారు, కంసుడి కోసం ఏదైనా చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు వాళ్ళు. అటువంటి వాళ్ళల్లో పోతన, శకటాసురుడు, తృణావర్తుడు, ముష్టికుడు, అరిష్టుడు, కేసి, ధేనుకుడు, ప్రలంబుడు మొదలైన రాక్షసులు ఉన్నారు. ఇది కాక వాడి దగ్గర 8 మంది మంత్రులు ఉన్నారు, వాళ్ళు మంత్రులు అనడం కంటే కంత్రిలు, వీడికంటే 7 ఆకులు ఎక్కువ చదివిన వాళ్ళు, వాళ్ళు హితులు అందరూ వచ్చారట. ఈ తెల్లవారుజామున ఎందుకు ఈ సమావేశం అనుకుంటూ కంసుడు పిలిస్తే ఎలా ఉన్నా రావాలి కనుక వెంటనే వచ్చారు. అప్పుడు కంసుడు విచారవదనంతో వారందరినీ కూర్చోబెట్టి జరిగిందంతా చెప్పి, ఇప్పుడు నాకు భయం పట్టుకున్నది, ఇదివరకు పిల్లల్ని చంపానన్న భయం కాదు నాకు, ఇప్పుడు నా చేతిలోంచి పైకి ఎగిరిపోయిన ఆడపిల్ల అమ్మవారిగా మారింది, మారినా పర్వాలేదు, నన్ను తిట్టినా పర్వాలేదు, కానీ ఆవిడ వేసినటువంటి ఒక బాంబు నన్ను భయపెడుతోంది, నన్ను చంపేవాడు ఒక చోట హాయిగా పెరుగుతున్నాడు అన్నది, ఇప్పుడు నేనేం చెయ్యను, నా కర్తవ్యం ఏమిటి, మీరే బాగా ఆలోచించి విచారించి నాకు మంచి సూచన చెయ్యండి అన్నాడు ఆయన. అప్పుడు మంత్రులు బాగా ఆలోచించి ఆయనతో ఇలా అన్నారు, మహారాజా ఇందులో చాలా వరకు నీ తప్పు ఎక్కువ ఉన్నది, ఇది స్వయంకృత అపరాధం. నీవు ఒకప్పుడు దేవతల మీదకి దండయాత్రకి వెళ్ళావు, దేవతల్ని జయించావు, వాళ్ళు కాళ్ళు పట్టుకుంటే వాళ్ళని క్షమించావు, ఇదే నువ్వు చేసిన పొరపాటు. అసలు ఎప్పుడూ ఎవరితో శత్రుత్వం తెచ్చుకోకూడదు, శత్రుత్వం వస్తే ఆ శత్రువుని పూర్తిగా నిర్మూలించాలి. ఒక దెబ్బ కొట్టి క్షమించి విడిచిపెడితే శత్రువులు అంతకంతకీ పగ పెంచుకొని మనల్ని పాడు చేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి నువ్వు వాళ్ళని క్షమించడం చాలా పెద్ద పొరపాటు. సరే, అయ్యింది ఏదో అయ్యింది, అయినా నీకోసం ఒక హితం చెబుతున్నా విను అని చాలా మంచి సలహా చెప్పారు. ఈ సలహా మాత్రం అందరికీ మనకు వస్తుంది. ఒత్తి కొనుచు రాని జన్నదెత్తిన రోగముల రిపుల ఇంద్రియముల ఉత్పత్తి దశన చెరుపందగు మెత్తన కారాదు రాదు మీద జయింపం. రోగము రాకుండా చూసుకోవాలి. మొదట ఏం చెప్పారు వాళ్ళు? రోగం పుట్టకుండా చూసుకో. రోగం వచ్చేటప్పుడు తెలుస్తుంది మనకు సూచన, అప్పుడు దాన్ని ఉపేక్షించకూడదు, పుట్టినప్పుడే దాన్ని పూర్తిగా నాశనం చెయ్యాలి. ఒకవేళ రోగం పెరిగితే పూర్తిగా మందులు వేసి దాన్ని నాశనం చెయ్యాలి తప్ప, ఒక ట్యాబ్లెట్ వాడి కొంచెం తగ్గాక ఉపేక్షిస్తే ఈ రోగం శరీరంలో ఇంకా ఇంకా పెరిగి చివరికి మనల్ని పాడు చేస్తుంది. ఈవెన్ వాటి ఇంగ్లీష్ వాళ్ళు కొట్టేశారు, ప్రివెన్షన్ ఇది బెటర్ దాన్ క్యూర్ అని. అసలు రోగము రాకుండా చూడాలి, ఒకవేళ వస్తే దాన్ని పూర్తిగా నాశనం చెయ్యాలి, లేదంటే భవిష్యత్తులో దాన్ని అదుపులో పెట్టలేము, అది మనల్ని పాడు చేస్తుంది. రెండోది ఏంటి? ఇంద్రియముల వ్యసనములు కూడా పుట్టకుండా చూడాలి. సాధ్యమైనంత వరకు వ్యసనం జోలికి వెళ్ళకు. ఒక్కసారి వ్యసనములు అలవడితే ఇక వాటిలోంచి బయటపడడం చాలా కష్టం. సరదాగా ముందు కాఫీ అంటాడు, ఇప్పటికి రోజుకు 6 సార్లు తగ్గేవాళ్ళు ఉన్నారు, అది వ్యసనం. ఒక్క సిగరెట్కి ఏమవుతుందని ఇస్తట, పోన్లే ఒకటే కదా ఫ్రీగా వచ్చింది కదా, ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగమన్నారు కదా అని సరదాగా కాల్చాడు, ఆ తర్వాత అది వీడి కాలుస్తుంది. ఇంకా అందులోంచి బయటపడడం చాలా కష్టం. అంటే ఇంతవరకే చెప్పాను, ఇంకా కొన్ని చెప్తే మరీ భయంకరం. ఏ వ్యసనమైనా పుట్టకూడదు, పుడితే అందులోంచి బయటపడడం కష్టం. ఒకవేళ కొంతమంది అందులోకి అడుగుపెట్టినా ఇంకా మళ్ళీ వెళ్లకుండా జాగ్రత్తగా ఉంటారండో. ఈ మధ్యలో కొంతమంది ఉంటారు, 2 రోజులు మానేసి మళ్ళీ 3వ రోజు మొదలు పెడతారు, బుడ్డి అంతే, సిగరెట్లు అంతే, ఇంకోటి అంతే, అవి చాలా ప్రమాదం. కాబట్టి ఏదైనా ఒక చెడు అలవాటు రాకుండా చూసుకోవాలి, వ్యసనం పుట్టకుండా చూసుకోవాలి. వ్యసనం పెరిగితే అందులోంచి బయటపడడం చాలా కష్టం. ఇంకా మూడవది రిపుల, శత్రువులు కూడా రాకుండా చూసుకోవాలంటే ఎవరితోటి తగాదా పడద్దు, ఎవరితో శత్రుత్వం తెచ్చుకోదు. పొరపాటున శత్రుత్వం వస్తే అది ప్రమాదమే. ఒకసారి శత్రువైన వాడు ఆ తర్వాత నువ్వు ఎంత ప్రయత్నించినా నీకు మిత్రుడు అవ్వలేడు, వాడికి నీకు మధ్యలో ఆ పగల ఉండిపోతుంది. కాబట్టి శత్రుత్వం వస్తే వాడిని పూర్తిగా నాశనం చేయాలి తప్ప వాడిని గిల్లి కొట్టి వదిలేసామంటే వాడు తర్వాత మరప్రాణానికి అసలు పెడతాడు. అందుకని ఏం చెప్పారు, ఒత్తి కొనుతూ రానీదన్నది ఎత్తిన రోగముల రిపుల ఇంద్రియముల ఉత్పత్తి దశన చెరుపందగు. పుట్టినప్పుడే వాటిని నాశనం చేయాలి. మెత్తనకా రాదు, వాటి విషయంలో మెత్తపడకూడదు. రాదు మీద జయంపన్, తర్వాత వాటిని మనం జయించలేము. ఇప్పుడు వీటిల్లో నువ్వు శత్రుత్వం తెచ్చుకున్నావు దేవతలతోటి, ఇంకా కొంతమంది ఋషులతోటి మొదలైనటువంటి వారితో, వారిని క్షమించి విడిచిపెట్టావు, అది పెరిగింది ఆ శత్రుత్వం. ఇప్పుడు వాళ్ళు నిన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇది కొంతవరకు నీ స్వయంకృత అపరాధం. అలాగని ఇప్పుడు మేము నిన్ను తెప్పట్లేదు, మన ప్రయత్నం మనం చేద్దాం, ఏం పర్వాలేదు, మనం శత్రువుల్ని చంపి మన బ్రతుకు మనం బతకాలి. ముందు దేవతలందరినీ చంపడం కంటే దేవతలందరికీ మూలకారకుడైన వాడిని చంపితే ఇక దేవతలు వాళ్ళంతా వాళ్ళే చచ్చిపోతారు. దేవతలందరికీ మూలకారకుడు ఎవరు, విష్ణువు. ఆ విష్ణువు ఎక్కడుంటాడు, వాటిని మనం నాశనం చేసేద్దాం. అమరశ్రేణికి నెల్ల చక్రి ముఖరుండు, ఆ చక్రి ధర్మంబునందమరు గోవులు భూమి దేవులు తితిక్ష ఆమ్నాయ కారుణ్య సత్యములున్ యాగతపో దమంబులును శ్రద్ధాశాంతులున్ విష్ణుదేహములు ఇన్నింటిని సంహరించిన అతండంతంబును పొందేడి. దేవతలందరికీ మూలకారకుడు శ్రీ మహావిష్ణువు. ఆ విష్ణువు ధర్మం ఎక్కడుంటే అక్కడుంటాడు. కాబట్టి ధర్మాత్ములందరినీ చంపివేసేవంటే ఇంకా విష్ణువునికి చోటు ఉండదు, తనంత తాను మరణిస్తాడు. కాబట్టి ఇలాంటి ధర్మాత్ములందరినీ వేసేయి అని మంత్రులు సలహా ఇచ్చారు. ఇప్పుడు కంసుడు లేడు కాబట్టి మీరున్నారు, వాడే ఉంటే మిమ్మల్ని అందరినీ నరికి బారేసేవాడు. పురాణం చెప్పడానికి నేను, వినడానికి మీరు ఉండేవారు కాదు. చూశారు మనం ఎంత అదృష్టవంతులమో, ధర్మములో విష్ణు ఉంటాడు కనుక ధర్మమును ఆశ్రయించుకున్న వారందరినీ చంపివేయి. గోవులలో విష్ణు ఉంటాడు కనుక గోవుల్ని చంపి, అప్పుడు ఆయనకి నివాస స్థానం ఉండదు. బ్రాహ్మణులు ఎక్కడుంటే అక్కడ విష్ణు ఉంటాడు కనుక వాళ్ళందరినీ నరిగి బారే. తితిక్ష ఓర్పున్న చోట ఆయన ఉంటాడు, కాబట్టి ఓర్పు కలిగినటువంటి వాళ్ళందరినీ చంపి పారవేసి. ఆమ్నాయ వేదములు ఉన్న చోట పరమాత్మ ఉంటాడు కనుక వేదములు చదువుకునే వారందరినీ నరిగి చంపి అవతల బారి. కరుణ ఉన్న చోట పరమాత్మ ఉంటాడు కనుక కరుణాస్వరూపులందరినీ చంపి పారవి. సత్యం పలికే చోట పరమాత్మ ఉంటాడు కనుక సత్యం పలికే వాళ్ళని చంపి పారవి. యాగములు జరిగే చోట పరమాత్మ ఉంటాడు కాబట్టి యజ్ఞములన్నీ పాడు చేసి యజ్ఞములు చేసే వాళ్ళని చంపి పారవి. తపస్సు ఉన్న చోట పరమాత్మ ఉంటాడు కాబట్టి తపస్సు చేసే వారందరినీ వధించు. ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళని, బాహ్య అంతరింద్రియ నిగ్రహము కలిగిన వారిలో పరమాత్మ ఉంటాడు గనక దమము శాంతి ఉన్న వారందరినీ చంపి పాతరవేసి. శ్రద్ధగా పరమాత్మ కథలు వినే చోట పరమాత్మ ఉంటాడు గనక శ్రద్ధతో పురాణం వినే వారందరినీ చంపివి. శాంతి ఉన్న చోట పరమాత్మ ఉంటాడు గనక శాంతుల్ని చంపి. ఈ విధంగా ఇందరినీ చంపితే ఇంకా ఆయనకు ఉండే స్థలం లేక తన ఎంత తానే మరణిస్తాడు. ఇవన్నీ విష్ణుదేహములు, వీటిని సంహరిస్తే ఆయన మరణిస్తాడు. ఇది వాళ్ళ తెలివితేటలు. వీటిల్లో పరమాత్మ ఉంటాడు కనుక వీటిని చంపితే ఆయన ఉండడని, ఇవి ఆయన ఆశ్రయించుకునే దేహాలు, ఇవి లేకపోయినా ఆయనకి దేహంతో సంబంధం లేదనే విషయం తెలియక మూర్ఖులు ఈ సలహా ఇచ్చారు. ఇక రెండవది, నిన్ను చంపే కుర్రవాడు ఎక్కడో పెరుగుతున్నాడని కదా అమ్మవారు అన్నది, ఆ పని కూడా చేద్దాం మనం. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెలు పట్టణాలు మందలు అన్నీ వెతుకుదాం, అక్కడ ఎక్కడెక్కడెక్కడెక్కడ పిల్లలు ఉన్నారో వారందరినీ చంపడానికి మన వాళ్ళని పంపుదాం. మన వాళ్ళు భూవాళ్ళు ఎంతమంది ఉన్నారు, మన కార్యకర్తలు సామాన్యులా, పొరపాటున వాళ్ళ యజమాని వాళ్ళ పార్టీ లీడర్ లేదనంటే చంపి పారేయరు. అలాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అందులో వాళ్ళందరికీ నాయకురాలు పోతన గారు. ఈ పోతనని అక్కయ్య గారిని ఆవిడ తమ్ముళ్ళని అఘాసురుణ్ణి తృణావర్తుణ్ణి శకటాసురుణ్ణి కేశిని ధేనుకాసురుణ్ణి ప్రలంబుణ్ణి ముష్టికుణ్ణి కేశిని అరిష్టుణ్ణి వ్యోమకేశుణ్ణి వీళ్ళందరినీ పంపుదాం. వీరు వెళ్ళి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న పిల్లలందరినీ వధించి వస్తారు. పిల్లలందరూ పోతే ఇక నిన్ను చంపే పిల్లవాడు ఉండడు. ఈ పనులు చేయమనగానే అబ్బా మంత్రులు మీరంటేనండి, అసలు కేబినెట్ మంత్రులు అంటే మీరే, మీకు 3 రెట్లు జీతం పెంచేశాను పొమ్మన్నాడు. ఈ విధంగా వారికి జీతాలు పెంచి వారి ఇచ్చిన సలహా పాటించాడు. అందుకే సరైనటువంటి వాడు ఉండాలి. పరమ మూర్ఖులైనటువంటి మంత్రులు కనుక ఉంటే ఇదిగో ఇలాంటి సలహాలే ఇస్తారు. ఈ విధముగా కంసుడికి వాడు సలహా ఇవ్వగానే ఆ సలహాని చెవిన పెట్టి బ్రహ్మానంద భరితుడే కంసుడు వెంటనే ఏం చేశాడనమాట, ముందు గోవుల్ని చంపేయండి అన్నాడు, యజ్ఞములను వధించమన్నాడు, అన్నిటినీ పాడు చేసేయమన్నాడు, రాక్షసుల్ని పంపాడు, ఈ వేదకి దైత్య వీరులు సాధుల నడపవారి బలములు అడగిపోయి యశము సిరియు ధర్మం ఆయువు భద్రంబులు అర్యహింసేయ నడగుగాదే. ఈ రాక్షసులు వెతికి ఎక్కడ ఏ మూల ఎక్కడ గోవులుంటే వాటిని చంపివేశారు, విప్రుల్ని చంపివేశారు, యజ్ఞములు పాడు చేశారు, సత్యం పలికే వారిని చంపారు, సర్వనాశనం సృష్టించారు, ప్రపంచమంతా అట్టుడికిపోయింది, నాశనం అయిపోయింది. ఇక ఇది సందట్లో సడేమి అని పిల్లల్ని చంపడానికి కొందరు బయలుదేరారు. క్రమక్రమంగా రాక్షసుల ముఖములు ప్రేతకళతో నిండిపోయాయి, వారిలో ఉన్న వర్చస్సు తగ్గిపోయింది. ఎప్పుడైనా మహాత్ముల జోలికి వస్తే కీర్తి నశిస్తుంది, ధర్మం నశిస్తుంది, సంపదలు పోతాయి, ఆయువు నశిస్తుంది. దాంతో వాళ్ళకి పోయే కాలం దగ్గరకు వచ్చింది. తొందరగా పోవాలంటే పాపాలు ఎక్కువ చేయాలి, ఒక స్థాయి దాటి పాపాలు ఎక్కువ చేస్తే పోయే కాలం తొందరగా వస్తుంది. సరిగ్గా ఇక్కడ ఈ గందరగోళం ఇలా ఉండగా అక్కడ తెల్లవారటంతో యశోదాదేవికి ఒక కొడుకు పుట్టాడనే వార్త ఆ చుట్టుపక్కల వ్యాపించింది. అది వార్త కదా, అందుకని చాలా తొందరగా వ్యాపించింది. అందరూ ఈ విషయం విని ఆనందంతో పొంగిపోయారు. యశోదాదేవికి కూడా తనకు పుట్టింది కొడుకు అనుకున్నది కూతురు అనుకోలేదు, అందుకే వాడిని చూచి మురిసిపోయింది. నిజంగా కృష్ణుడు పుట్టినటువంటి పండుగని కేవలం యశోద నందుడే కాకుండా మొత్తం వారందరూ దైవం ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటే నేను బయటకు వెళ్ళిపోతానండి, ఏమనుకోకండి. మీరు మాట్లాడుకునే వాళ్ళు హాయి ఇక్కడికి వచ్చి మాట్లాడుకోండి. ఎందుకు కొవ్వూరులో కూడా ఇలాగా పురాణమునకు విఘాతం కలుగుతుందని నేను ఎప్పుడు నా జన్మలో అనుకోలేదు. కొవ్వూరు అంటే నాకు ఒక గొప్ప గౌరవం. ఇది ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠమునకు నిలయం. నిద్రాభంగ కథాచ్ఛేద దంపత్యోహ ప్రీతి భేదనం శిశుమాతృ విభేదశ్చ బ్రహ్మహత్యా సమం స్మృతం. దేవీ భాగవతంలో ప్రథమ స్కంధంలోని శ్లోకం ఇది. ఎవరైనా అలిసి నిద్రపోతూ ఉంటే ఆ నిద్రట్లో ఉన్న వాళ్ళకి భంగం కలిగించి వాళ్ళని లేపితే అది బ్రహ్మహత్యా పాపంట. కాబట్టి ఎవరైనా నిద్రపోతున్నప్పుడు లేపకండి. అంటే పురాణంలో నిద్రపోతుంటే ఆకలి లేపండి పర్వాలేదు, ఇంట్లో గాఢంగా అలిసి నిద్రపోతుంటే లేపకండి. ఎందుకంటే ఇది చెప్పాక ఒక ఆయన ఏం చేశాడో తెలుసా, అప్పట్లో కోణార్క్ ఎక్స్ప్రెస్ వైజాగ్ అర్ధరాత్రికి వెళ్ళేది. ఆయన సికింద్రాబాద్లో ఎక్కట్ట, ఎక్కి పక్క భర్తవాడిని ఏమండి వైజాగ్ రాగానే లేపండి అన్నట్ట. సరిగ్గా విశాఖపట్నం 2 ఇంటికో 3 ఇంటికో వచ్చింది. ఆయన పొరపాటున ఆ పురాణం విన్నాడు. గురువుగారు నిద్రాభంగం చేస్తే బ్రహ్మహత్యా పాపం అన్నాడు అనుకుని వాడిని లేపలేదు. ఈయన బరంపురం పోయాడు ఏకంగా. కాబట్టి అప్పుడు లేపండి పర్వాలేదు, అనవసరంగా ఎవరిని నిద్రపోతున్న వాడిని లేపకూడదు, అది బ్రహ్మహత్యా పాపాన్ని ఇస్తుంది. కథాచ్ఛేద ఇలా పురాణ కథలు జరుగుతూ ఉంటే మధ్యలో కూర్చుని సోది కబుర్లు చెప్పుకొని ఈ కథకి భంగం కలగజేస్తే పౌరాణికుడు పురాణం ఆపేయవలసి వస్తుంది కదా. ఈ కథాచ్ఛేదం కూడా బ్రహ్మహత్యా పాపంతో సమానం. ఎప్పుడు కూడా కథకి విఘాతం కలిగించకూడదు. అందుకే తిరుపతి వెంకటగౌడు అందంగా అనువాదం చేశారు. నిద్రాభంగము చేయుట, తల్లిని బిడ్డలను వేరు చేయుట, పురాణ కథల్ని ఆపడం, ఇవి మహాపాపాలు. కథాచ్ఛేదం వల్ల బ్రహ్మహత్యా పాపం తొట్టుకుని వెళ్ళి నరకంలో నానాయాతన పడాలి. అందుకని ఎవరైనా మాట్లాడాలనుకున్నప్పుడు వాళ్ళకి ఆ పాపం రావడం నాకు ఇష్టం లేదు కనుక నా దగ్గరకు వచ్చి మేము మాట్లాడుకుంటాం, మీరు ఆపేయండి ఆపేద్దాం, ఏ మనకు వచ్చిన నష్టం ఉంది, ఇంకో గంట ముందు వెళ్ళిపోయి ఆగి పడుకోవచ్చు. దంపత్యోహ ప్రీతి భేదనం, భార్యాభర్తల మధ్యలో తగాదా పెట్టకూడదు. అండి భార్యాభర్తలు ఐకమత్యంతో కలిసి ఉంటే వాళ్ళని కలపాలి, అంతేగాని విడదీయకూడదు పొరపాటు కూడా. పాపం ప్రభాకర శర్మ గారు వాళ్ళ ఆవిడ ఎంతో ఐకమత్యంతో అరుంధతిలాగా వశిష్ఠుల్లో ఉంటే ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏమిటోనండి ఈ మధ్యన ప్రభాకర శర్మ గారు ఆ చిన్న స్కూటీ మీద ఎవరినో ఎక్కించుకెళ్ళారండి అని చెప్పి ఆవిడ మనసులో లేనిపోయిన తగాదా పెట్టకూడదు. ఈ వయసులో ఆయనకు కొత్తగా వచ్చేదే ఉంది ఇక. కాబట్టి కలపాలి, ఆయన లాంటి మహానుభావుడు ఆయన వశిష్ఠుడండి, మీరు అరుంధతి అండి, ఇటువంటి విశిష్ట దంపతులు ఉండరని ఇంకా కలపాలి తప్ప తగాదా పెట్టకూడదు. కొంతమంది కావాలని పొలాలు పెడతారనమాట. ఇలా దంపతుల మధ్యలో ప్రీతి భేదనం కలగజేస్తే అది కూడా బ్రహ్మహత్యా పాపమే. శిశుమాతృ విభేదశ్చ. బిడ్డని తల్లిని వేరు చేయటం మహాపాపం. ఆసుపత్రిలో పుడుతూ ఉంటే పిల్లల్ని తీసుకెళ్ళి అమ్మితే ఎంత పాపం అది. తల్లిని బిడ్డని వేరు చేయటం కూడా బ్రహ్మహత్య పాపమే. ఈ పాపములు జోలికి వెళ్ళడం మహాపాపం అన్నారు. చేయకూడదు కొన్ని పనులు మనం. మనం పెద్దలం, కాస్త చదువుకున్న వాడం, సంస్కారం కలిగిన వాడం. మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఈ శ్లోకం. నిద్రాభంగ కథాచ్ఛేద దంపత్యోహ ప్రీతిభేదనం శిశుమాతృ విభేదశ్చ బ్రహ్మహత్యా సమంస్మృతం. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. భగవంతుని కథ జరుగుతూ ఉంటే, భగవన్నామస్మరణ చేస్తూ ఉంటే అవతల వాడు ఎటువంటి వాడైనా మనకు అక్కర్లా. చెప్పేది భగవత్ కథ కనుక శ్రద్ధతో భక్తితో వినాలంటే ఓపిక ఉంటే, లేకపోతే బయటికి వెళ్ళిపోవాలన్నారు. ఒకవేళ ఇక్కడ ఎంత చవట కూర్చుని చెప్పమానండి, పండితుడు చెప్పనివ్వండి, పామరుడు చెప్పనివ్వండి, చెప్పేది భగవత్ కథ కదా. భగవత్ కథకి పాండిత్యంతో సంబంధం లేదు. అక్కడ మనకి ఇష్టమైతే ఉంటాం, కష్టమైతే వెళ్ళిపోతాం. మహాపాపాల్లో కల్లా ఈ పాపాలు చేయకూడదు. చేస్తే అటువంటివి నాకు కొంచెం ఖేదం కలిగిస్తాయి. వాసుదేవ, గట్టిగా చెప్పండి మళ్ళీ, వాసుదేవ, వాసుదేవ. చాలాసార్లు చెప్పాం కనుక అది దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టినటువంటి ఆ సందర్భంలో ఆనందాన్ని పశువులు కూడా పుట్టేయట. క్రేళ్ళురికి మసలలేగలు మల్లడిగొని రంకెలిడియ మదవృషభంబుల్ పెళ్ళుగా మదవుల పొదుగులు దల్లించం వాలు వాలు సంభవ వేళ. పిల్లవాడు పుట్టిన ఆనంద సమయంలో నాలుక్కాళ్ళ మీద చెంగు చెంగుమని అటు ఇటు దూకి పరిగెత్తేట లేగదూడలు. లేగదూడలు ఆవుదూడలు చూసారా, భలే పరిగెడతాయి. జెండాకరలా తోక పైకెత్తి అటు ఇటు ఇటు అటు తెగ దూకి పరిగెడతాయి, ఎగిరి గంతులేసాయి. మదించినటువంటి ఆబోతులు ఎద్దులు కణిల్లుమని రంకెలు వేశాయి. ఇంకా కొన్ని ఆవులు కృష్ణుడు పుట్టిన ఆనందంతో పితకకుండానే పొదుగుల నుంచి పాలు ఇంద కింద కార్చాయి. అందులో ఆవుల్లో కొన్ని గొడ్డుట ఆవులు ఉన్నాయి, పాలివ్వడం మానేసిన ఆవులు. ఆ ఆవులు కూడా కృష్ణుడు పుట్టినప్పుడు ఎవరూ దగ్గరకు వచ్చి పొదుగుల దగ్గర పట్టుకుని పాలు పితకకుండానే కార్చడం మొదలుపెట్టాయట. ఆ పాలు అలా కారి యమునా నదిలోకి వెళ్ళిపోతే యమునా నది నల్లగా ఉన్నది కూడా తెల్లబడిపోయిందన్నారు. అన్ని పాలు కార్చేయట, జల్లించన్నారు ఏకంగా. అలా చల్లేసే పాలు, నేలంతా పాలమయమైపోయింది. అది కృష్ణుడు పుట్టినటువంటి శుభ పుణ్యఫలం. ఆ సమయంలో చాలా కాలమునకు నందునికి యశోదకి కొడుకు పుట్టాడనే వార్త తెలుసుకుని చదువుకున్న పండితులు, వేద పండితులు, చక్కగా పొగిడేటటువంటి వాళ్ళు వీళ్ళందరూ వచ్చారట. వారందరినీ దగ్గరికి పిలిచి నందుడు ఆరగ చదివెడ్డి పొగడెడి వారికి విద్యలను బ్రతుకు వారికి లేమిల్జేరిన వారికి ఎల్లను కోరకమును నందుడిచ్చే గోధన చెయ్యములు. చదువుకున్న వారికి, పొగడి బతికేటటువంటి వారికి, కేవలం విద్యలతో బతికే వారికి, లేదు బాబోయని పేదరికంతో దగ్గరికి చేరిన వారికి, వారందరికీ వారు కోరకుండానే గొప్ప గొప్ప ఆవులు ఇచ్చాడు. ఒక్కొక్కరికి 10, 20, 100 వారి వారి అర్హతలను బట్టి దానం చేశాడు. మళ్ళీ అవి కూడా ఏటేటా దూడలు పెట్టే ఆవులు అనమాట. సమాంసమీయన అంటారు దాన్ని. ఏటేటా ఒక్కొక్క దూడ పెట్టగలిగే ఆవులు అవి. అప్పటికి ఒక్క దూడనే పెట్టినటువంటి ఇటువంటి ఆవుల్ని దానం చేశాడు. మళ్ళీ కేవలం ఆవులే కట్ట, కాలికి కొమ్ములకి ఈ గిట్టలకి అనమాట, కాలి గిట్టలు ఉంటాయి ఆవుల యొక్క గిట్టలు, వాటికి కొమ్ములకి బంగారపు తొడుగులు తొడిగి మరీ దానం చేశాడు. దక్షిణతో దానం చేశాడు ఆయన. ఇంకా ఆవులు ఒళ్ళంతటికి పసుపు నూనె కలిపి మర్దనా చేశారు. పసుపులు నూనెలు అలదిన పసదనరి సువర్ణ బర్హి బర్హప్రభతో పసిమి కలిగి వెలుగొందుతూ పశులందు మందలందు ప్రసరించిన రూప. మంచి మంచి పసుపులు నూనె కలిపి ఒంటి ఒళ్ళంతా మర్దనా చేశారు. పూర్వకాలంలో పొలాలలో పండినటువంటి తినడానికి పనికొచ్చే పసుపు ఉండేది. ఆ పసుపుని నూనెలో కలిపి ఒంటికి రాస్తే రోగాలు రావు, ఆనందపడి పశువులు బాగా పాలిస్తాయి. పూర్వం ఆ పసుపునే వంటలో వాడేవారు. ఇప్పుడు కెమికల్స్ వచ్చాయి, అందువల్ల కెమికల్స్తో కూడిన పసుపు గోవులకి రాస్తే అవి వాటికి పుళ్ళు పుడుతున్నాయి, అవి బాధపడతాయి, చర్మరోగాలు వస్తాయి. కాబట్టి ఆ కాలంలో చేసినటువంటి పని ఇప్పుడు మనం చెయ్యాలి. ఇప్పుడు కూడా చక్కగా మంచి దుంపలు వాటిని నాటినటువంటి వాటిని తీసుకొచ్చి వాటితో పసుపు తయారు చేసి వంటల్లో వాడుతున్నారు. మళ్ళీ ప్రజల్లో కాస్త అవేర్నెస్ వచ్చిందిలాంటి సంతోషమే. ఈ విధంగా పసుపు నూనె ఒళ్ళంతా మర్దనా చేస్తే బంగారపు కాంతితో మిసమిసలాడిపోయాయి పశువులన్నీ, అటు ఇటు పరిగెట్టాయి. ఆ సమయంలో యశోదాదేవికి కొడుకు పుట్టాడనే విషయం స్త్రీలకి కూడా తెలిసింది. వాళ్ళంతా ఆనందపడిపోయారు. వారిలో వారు అనుకున్నారట, ఏమి నోము ఫలమో ఎంత ప్రొద్దొక వార్త వింటి మబలలారవీనులరా, మన యశోద చిన్ని మగవాణి కనెనట చూచివత్తమమ్మ సుదతులారా. ఇన్నాళ్ళకి ఒక మంచి వార్త విన్నాం మనం. మనం ఏ నోములు నోచామో ఇదివరలో పూర్వజన్మలో ఏదో నోములు నోచి ఉంటాం, ఆ నోముల ఫలితంగా ఇంతకాలమునకు ఒక శుభవార్త విన్నాం. ఇక పిల్లలే పుట్టరని అందరూ అంటున్న సమయంలో మన యశోదాదేవికి ఓ బుజ్జిబాబు పుట్టేట, వాడిని చూచి వద్దాం అని వారిలో వారు చెప్పుకున్నారు. స్నానములు చేశారు, చీరలు కట్టుకున్నారు, నగలు వేసుకున్నారు. పేరంటాలకు వెళ్ళేటప్పుడు ఎక్కడెక్కడ నగలు బయటకు వస్తాయి, ఎప్పటిదాకా లాకర్లో ఉంటాయి కదా బీరువాళ్ళు, అవన్నీ తీశారు. చెవులు కుండలాలు పెట్టుకున్నారు, గొలుసులు వేసుకున్నారు, కంకణాలు వేసుకున్నారు, వడ్డాణాలు ధరించారు. ఆ కాలంలో పేదవాడంటే గుమ్మడికాయ ఎంత బంగారం మాత్రమే ఉంటే వాడు పేదవాడట. మళ్ళీ గుమ్మడికాయలు అంటే చిన్న చిన్నవి కదా, అంత ఆ మాత్రం సైజు బంగారం ఉంటే ఓ గుమ్మడికాయ ఎంత బంగారం, కనీసం 20 కేజీలు బంగారం ఉంటే వాడు పేదవాడు. కాబట్టి ధనవంతుడు అంటే ఇంకా దానికి అర్థమే లేదు. ఆ అర్థాన్ని లెక్క పెట్టడానికి ఏ అర్థం సరిపోదు. అటువంటి వాళ్ళు ఉండేవారు. అవన్నీ వేసుకొని రకరకాల వస్త్రాలంకారాలు చేసుకున్నారు, పలుగతులట. మళ్ళీ నడకలు కూడా రకరకాల నడకలు అన్నమాట. కొందరేమో చీర ఇలా నేలకు వదిలేశారు, కొందరు బొడ్లో దోపారు, కొందరు నడుం చుట్టూ తిప్పారు, కొంతమంది ఏమో చీరని మొత్తం భుజం చుట్టూ తిప్పి కట్టుకున్నారు, కట్టుకొని పువ్వులు కూడా పెట్టుకున్నారు. ఆ నడిచేటప్పుడు ఒక ఆవిడ దబదబా నడిచింది, ఒక ఆవిడ ఒయ్యారంగా నడిచింది, ఒక ఆవిడ మెల్లిమెల్లిగా చూచుకుంటూ నడిచింది. ఇన్ని రకాల నడకలను కూడా చూపించారు భాగవతంలో. ఇలా నడుచుకుంటూ వారంతా యశోద ఉన్న ఇంటికి బయలుదేరారు పిల్లవాడిని చూద్దామని. వెడుతున్నంతసేపు దారిలో యశోదకి దాదాపు షష్టి పూర్తి కావస్తున్నప్పుడు కొడుకు పుట్టాడు కదా, ఈ కొడుకు ఎలా ఉంటాడో చూద్దామమ్మా పుణ్యం కొద్ది పురుషుడు అనుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళారు. మళ్ళీ కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళారు. నందుణ్ణి యశోదని తలుచుకుంటూ వెళ్ళారు. అందరూ వెళ్ళి చూచి రోగి జిష్ణుణ్ణి విష్ణుణ్ణి చిన్ని కృష్ణుని జయం తప్ప అపజయం ఎరగని వాణ్ణి చిన్నారి కృష్ణుణ్ణి విష్ణుస్వరూపుణ్ణి చూచారు. పులకించిపోయారట వాళ్ళంతా. అటువంటి సుందరుడు భూలోకంలో ఉంటాడని వాళ్ళు ఎప్పుడూ అనుకోలేదు, వినడమే కానీ కళ్ళారా చూడలేదు. మంచి సుందరుడు ఉంటాడండి అని అంటాం కానీ అంత అందగాడి కలియుగం ఏం కనబడతాడండి మనబోటి వాళ్ళకి, ఏదో నా పోటువంటి పక్కన పెట్టండి. అందున ఇప్పుడు కృష్ణుడి యొక్క సౌందర్య రూపం చూడడంతో వాళ్ళకి ఎక్కడ లేని ఆనందం కలిగింది అనమాట. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, యశోదాను ఎంత అదృష్టవంతురాలివి, కాస్త ఆలస్యమైన పుట్టవలసిన కొడుకే పుట్టాడు, మాకు ఉన్నారు చీమిడి ఒక్క పిల్లలు. ఈ మధ్యన డైలాగ్ వచ్చిందిగా, లేటుగా వచ్చినా లేటెస్ట్ కానీ అలా ఉన్నాడు ఈ కుర్రాడు అని మురిసిపోయారట. ఇప్పుడు ఈ పిల్లవాడికి స్నానం చేయించాలని కోరిక కలిగింది వాళ్ళకి. ఎవరికి వాళ్ళే నేను అంటే నేనని ముందుకొచ్చారు. అప్పుడు యశోద వారందరినీ పక్కకి పంపి రోహిణిని పిలిచి పిల్లవాడికి స్నానం చేయించింది. ఎప్పుడూ నీళ్లల్లో శయనిస్తాడు ఆయన, అందుకే నారాయణుడు అన్నారు. ఆపో నారాయతి ప్రోక్త ఆపో వై నరసో నవ అయనంత శతాపూర్వం తేన నారాయణ స్మృత. జలములను నారములు అని పిలుస్తారు. అందులో ఆయన ఉంటాడు, ఆయనలో నీరుంటుంది కాబట్టి ఆయన నారాయణుడు అని పిలవబడ్డాడు. ప్రస్తుతానికి అర్థం తీసుకుందాం, మిగతా అర్థాలని తర్వాత తీసుకుందాం. నిత్యం జలములో ఉండే పరమాత్ముడికి నీటి ముఖం ఎరగని వాడి మీద నీళ్లు పోసి స్నానం చేయించినట్టుగా వాళ్ళంతా నీళ్లు పోసి స్నానం చేయించారు. ఆ తర్వాత మెత్తని గుడ్డతో ఒళ్ళంతా తుడిచారు, మళ్ళీ ఎక్కడ కందిపోతాడో అని. బుల్లి బుల్లి పట్టుగుడ్డలు పట్టుకొచ్చి చుట్టబెట్టారు, కస్తూరి తిలకం తీర్చిదిద్దారు. చక్కని జుట్టు, గిరజాల జుట్టు పుట్టుకతో ఉంది ఆయనకి. ఆ జుట్టును వెనక్కి దువ్వారు. ముద్దొస్తున్న కుర్రవాడిని చూచి చూచి పులకించిపోయారు. బొగ్గన దిష్టి చుక్క పెట్టారు, మంగళహారతి ఇచ్చారు, ఉయ్యాల్లో పడుకోబెట్టారు. లోకములన్నీ నిద్రపోతున్నా తాను నిద్రపోకుండా తన దివ్య దృష్టితో సర్వకాల సర్వావస్థల్లో ప్రజల్ని రక్షించే పరమాత్మ ఇప్పుడు నిద్రపోతున్నట్టు నటిస్తున్నట్టు. నిజంగా ఆయన కన్ను మూస్తే లోకాలు నశించిపోతాయి. అమ్మవారి సహస్రనామంలో ఒక గొప్ప నామం ఉన్నది, ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. ఉన్మేష ఇలా కన్ను తెరుస్తుంది, అప్పుడు ఉత్పన్న భువనావళి, లోకాలన్నీ పుడుతున్నాయి. ఆవిడ కన్ను తెరిస్తే లోకాలన్నీ ఉత్పన్నమవుతాయి, పుడతాయి. నిమిష అంటే కన్ను మూస్తుంది, అప్పుడు లోకాలన్నీ విపన్నం పొందుతాయి, నశించిపోతాయి. తల్లి అలా కన్ను తెరిచిందా ఈ లోకాలు సృష్టింపబడతాయి, ఆవిడ కన్ను మూసిందా ఈ లోకాలన్నీ ప్రళయంలో నశించిపోతాయి. అది ఆవిడ గొప్పతనం. అందుకని ఉన్మేష నిమిష ఉత్పన్న విపన్న భువనావళిహి అన్నారు. అది మధ్యలో ఆపకూడదు. అందుకని ఇప్పుడు పరమాత్ముడు అందుకే ఎప్పుడు కంటి మీద రెప్ప వెయ్యడు, ఆయన అనిమిషుడయ్యే ఉంటాడు. ఒక్కసారి పొరపాటున కావాలని రెప్ప వేస్తే లోకాలన్నీ నశించిపోతాయి. అటువంటి వాడు ఇప్పుడు అవతరించి కంటి మీద రెప్ప వేసి నిద్రపోతున్నట్టు నటిస్తున్నట్ట. వీళ్ళు కూడా ఉయ్యాల దగ్గరకు వచ్చారు, ఉయ్యాల్లో పడుకోబెట్టాక. చాలామంది ఉన్నారుగా స్త్రీలంతా, వాళ్ళంతా అన్నారు యశోద స్నానం చేయించే అవకాశం ఇవ్వలేదు, కనీసం ఉయ్యాలన్నా ఊపుతూ జోలపాట పాడతామన్నారు. ఉన్నదేమో ఒక పిల్లాడు, ఎంత ఉయ్యాలతోటి వాళ్ళు 1000 మంది ఉంటారు, ఎంతమంది ఎలా ఊపుతారండి ఆలోచించండి. పరమానంద శిష్యుల కథలో సూది తెమ్మన్నారట గురువుగారు శిష్యుల్ని, 1/2 మంది శిష్యులు ఒక్క సూది ఎలా తేవాలి, అందుకని దొంగ పట్టుకొచ్చి ఆ దొంగకి సూది వచ్చి భుజం మీద వేసి ఓహో ఓహో అని మోసుకొచ్చారు. తీరా దొంగ మిగిలింది, సూది మధ్యలో ఎక్కడ పడిపోయింది. అలాగా ఇప్పుడు కుర్రవాడు అందరూ ఊపాలంటే ఎలాగా? అప్పుడు యశోద తెలివైన ఉపాయాన్ని వారికి చెప్పింది. ఉయ్యాలకు తాడు కట్టి, ఈ తాడు మీరందరూ వరసగా నిలబడి పట్టుకుని మెల్లిమెల్లిగా ఊపండి, గట్టిగా ఊపేస్తే పిల్లవాడు కింద పడిపోతాడు, అలా సుకుమారంగా ఊపండి అన్నదట. ఆ తాడు పట్టుకొని వాళ్ళంతా మెల్లిగా ఊపడం మొదలుపెట్టారు. జో జో కమల దళేక్షణ, జో జో మృగరాజ మధ్య, జో జో కృష్ణ, జో జో పల్లవ కర్రపద, జో జో పూర్ణేందువదన, జో జో అనుచు. తామర పువ్వుల వంటి కళ్ళు కలిగిన కృష్ణ నిద్రపోనాయన, సింహం నడువులాగా సన్నని నడువు కలిగిన కృష్ణ నిద్రపో. అప్పుడే పుట్టిన చిగురుటాకులు ఎలా ఉంటాయో అలా ఉంటాయి నీ పాదాలు. పల్లవ కర పద, పల్లవముల వలె చిగురుటాకుల వలె ఉండే చేతులు పాదాలు కలిగిన వాడ. నిజంగా కృష్ణుడి చేతులే కాదు, కొంతమంది చేతులు చూస్తే చిగురుటాకుల్లా మెత్తగా ఉంటాయి, అరికాళ్ళు కూడా అలాగే ఉంటాయి. అలాంటి కృష్ణ నిద్రపో. పూర్ణ చంద్రబింబం వంటి ముఖం కలిగిన కృష్ణ నిద్రపో, జో జో అని జ్వాల పాటలు పాడారు. అదిగో దాన్నే దృష్టిలో పెట్టుకుని జో అచ్యుతానంత జో జో ముకుంద రావి పరమానంద రామ గోవింద జో. ఎంత అందమైన పాట అండి మహానుభావుడు ధనమాచార్యుడిది. కొందరు పాడితే హాయిగా నిద్ర వస్తుంది, కొందరు పాడితే నిద్రపోతున్న వాళ్ళు కూడా ఉలిక్కిబడి లేచి వెళ్ళిపోతారు. మృదువుగా పాడుతూ ఆ పిల్లవాడిని నిద్రకొచ్చారట వాళ్ళు. లోకములు నిదురవో వగ జో కొట్టుచు నిదురవో నీ శుభగుడు రమణుల్ జో కొట్టి పాడ నిదురంగై కొన్ను క్రియ ఓరకుండే కన్ను తెరవకయు. లోకములన్నీ నిద్రపోయినా తాను నిద్రపోకుండా తన దివ్య దృష్టితో ఎప్పుడూ లోకాలు రక్షించే పరమాత్ముడు నిరంతర నిర్నిద్రుడు. ఇప్పుడు ఈ స్త్రీలు జో కొట్టి జో జో నిద్రపో అంటూ ఉంటే ఆ జ్వాలపాట వింటూ నిద్రపోతున్నట్టుగా కళ్ళు మూసుకుని నటించడం మొదలుపెట్టాడు. ఏమి చిత్రం అని బ్రహ్మదేవుడు పైన చూసి ఆశ్చర్యపోయాట. లక్ష్మీదేవి అయితే మా ఆయన దగ్గర ఈ కళ కూడా ఉందా అనుకున్నది పాపం. ఏ బాము గలగక ఏ పారు గట్టికి పశుల కాపరిగినంట బాము కలిగే, ఏ జాత కర్మముల ఎరుగని ప్రోడకు జాత కర్మములు సంభవించే, ఏ హాని వృద్ధులు ఎరుగని బ్రహ్మంబు పొదిగిటిలో వృద్ధి పొందొచ్చే, ఏ తల్లి చనుబాలు ఎరుగని ప్రోడయ్య సోద చన్నుల పాల చొరవనిరిగే, ఏ చదువులనైనా ఏ చదువులనైనా ఇట్టిట్టి ధనరాని అర్ధము అవయవముల అందముంది, ఏ తపములనైన ఎల్లమి పండని పంట వల్లవి జనముల వాడ పండే. అసలు ఆయనకి పుట్టుకే లేదు, భవము లేదు. సంస్కృతంలో భవము అది ప్రకృతి, భాము వికృతి. పుట్టుక లేని వాడికి ఇవాళ ఈ గోవులు కాచుకునే గోపాలకుడి ఇంటిలో పుట్టుక కలిగింది. ఏ జాతకర్మములు ఆయనకు అవసరం లేదు. పుట్టిన తర్వాత ఈ చౌల కర్మ, క్షవర కర్మ ఇలాంటివి ఏమి అవసరం లేదు ఆయనకి. జాతకర్మములు లేని వాడికి ఇవాళ జాతకర్మములు సంభవించాయి. ఏ తల్లిపాలు తాగకుండా తనంత తాను రూపం ధరించిన మహాత్ముడు ఆ ప్రౌఢ ఇవాళ యోగామృతం తాగినట్టుగా ఆనందం పొందుతున్నాడు. ఎంత చదువుకున్నా ఏ చదువుతోటి ఆయన పొందలేం. చదువులతో ఆయన పొందేటట్టయితే బోలో డిగ్రీలు అందరికీ ఉన్నాయి. ఏ చదువులతోనూ ఇలాంటిది ఇలాంటిది అనడానికి వీలు కాని ఒక అర్థం ఆయన అవయవాల్లో కనపడింది, అందం సంతరించుకున్నది. ఏ తపస్సునికి దొరకడాయన. ఎంతోమంది వేల సంవత్సరములు కఠోర తపస్సు చేశారు, ఎన్ని లక్షల సంవత్సరములు ఎన్ని జన్మలలో ఎన్ని విధములుగా ఆచరించినా ఆయన సాక్షాత్కరించడు సరిగదా. ఆయన పాదధూళి కూడా కళ్ళతో చూడలేరట జీవులు. అటువంటి పరమాత్ముడు ఈ గోపాలుల యొక్క తపస్సులకు తగిన ఫలితముగా ఇంట్లో పుట్టాడు. వాళ్ళ తపస్సు పండి ఆయన దర్శనమిచ్చాడు. హాని వృద్ధి లేవు ఆయనకి. మనం అంటే పుడతాం, పెరుగుతాం, నశించిపోతాం. ఇవాళ వృద్ధి, రేపు హాని. ఇవాళ లాభం, రేపు నష్టం ఉంటాయి. అవి ఏమీ ఎరగని వాడు ఇప్పుడు అక్కడ పొదిగిట్లో పెరగడం మొదలుపెట్టాడు. వాళ్ళు కౌగిలించుకుంటూ ఉంటే పెరుగుతున్నట్టు నటిస్తున్నాడు. అది చూచి దేవతలు పులకించిపోతున్నారు. కంసుల దగ్గర వీళ్ళంతా సామంతులు, నందుడు మొదలైనటువంటి వాళ్ళు. అందుకని కుర్రాడు పుట్టినప్పుడు తక్షణం పన్ను కడితే, కంసునికి ప్రతి సంవత్సరం కట్టేటటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కడితే వాడు సంతోషిస్తాడు, లేకపోతే లేనిపోయిన ప్రమాదం వస్తుందని భావించి పిల్లవాడిని జాగ్రత్తగా చూడమని యశోదకి, రోహిణికి అందరికీ అప్పగించి మగవాళ్ళని వెంట పెట్టుకుని నందుడు కంసమహారాజు గారికి కట్టే కప్పం కట్టడానికి బయలుదేరాడు. కప్పం కట్టాలంటే ప్రయాణం అవ్వాలి కదా. బృందావనం నుంచి ఎడ్లబళ్ళ మీద కాలినడకన కంసం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళమండి మధురా నగరానికి, వాళ్ళని రేపా ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ రేపు చూసుకుందాం. ప్రస్తుతానికి మూడవ రోజు కార్యక్రమం కూడా ముగిసింది. భక్తి శ్రద్ధలతో వింటున్న మీ అందరికీ సకల శుభములు కలుగుగాక. సూర్యబాబు గారు వచ్చి అనౌన్స్మెంట్ చేసిన తర్వాత స్వస్తి చెప్పుకుని ఎవరి దాని వారు వెళ్ళిపోదాం.
శ్రీ గురుకి నమః. శ్రీకృష్ణ పరమాత్మని దివ్య లీలా విశేషాలు కళ్ళకి కట్టినట్టుగా వర్ణిస్తున్నటువంటి గురువు గారి పాదాల శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామం సమర్పిస్తూ పూజ గురుదేవులు రచించినటువంటి ఐశ్వర్య యోగము, శ్రీమద్దేవి భాగవతము, శ్రీ వెంకటేశ్వర కళ్యాణ, శ్రీ వెంకటేశ్వర విలాసము, అలాగే మానవ కథ, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శ్రీ విద్య రచించినటువంటి వ్యాస విద్య మరియు ద్వాదశ జ్యోతిర్లింగ చరిత్ర పుస్తకాలు ఇక్కడ చాలామంది నేను అడిగారు, అందువల్ల తీసుకుని రావడం జరిగింది. కావలసిన వాళ్ళు శ్రీ జయకుమార్ గారు అక్కడ ఉన్నారు, వారి దగ్గర తీసుకోవచ్చు సేకరించవచ్చు. ఇక యాత్రల వివరాలు మరొక వారు మీకు తెలియజేస్తాను. జూన్ 9వ తారీఖు నుంచి హరిద్వార్ యాత్ర ప్రారంభమవుతుంది. జూన్ 9 నుంచి 19వ తారీఖు వరకు కూడా ఆ యాత్ర కొనసాగుతుంది. 9వ తారీఖు మనం ఇక్కడి నుంచి బయలుదేరితే 19వ తారీఖు మళ్ళీ మన గమ్యస్థానాలకి చేరుకోవడం జరుగుతుంది. అలాగే జూలై 15వ తారీఖు నాడు పురి జగన్నాథ స్వామి వారి క్షేత్రానికి యాత్ర ఉంటుంది. అక్కడ మన పూజ్య గురుదేవులు జయదేవులు రచించినటువంటి గీత గోవిందం కావ్యం నుండి రాధాకృష్ణుల ప్రేమ తత్వాన్ని మనకి ప్రవచనంగా అందజేస్తున్నారు. ఆగస్టు 7వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు కూడా ఉజ్జయిని మహాకాళేశ్వర యాత్ర, ఓంకారేశ్వర యాత్ర, రెండు జ్యోతిర్లింగాలని దర్శించుకుంటాం. మహాకాళేశ్వరుడి సన్నిధిలో 1.5 రోజు గడిపిన తర్వాత ఓంకారేశ్వరానికి ప్రయాణమై వెళ్ళి 11వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా ద్వాదశ జ్యోతిర్లింగ చరిత్రని గురుదేవుడు మనకి ప్రవచనంగా అందించబోతున్నారు. ఇది కాకుండా వారణాసి పట్టణంలో 15వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా వారణాసి యాత్ర ఉంటుంది. 15వ తారీఖు నాడు బయలుదేరి 16వ తారీఖుకి వారణాసి చేరుకొని 17 నుంచి 23వ తారీఖు వరకు కూడా శ్రీమద్ భాగవత సప్తాహం ప్రవచనంగా పూజ్య గురుదేవులు అందిస్తారు. తదనంతరం 24వ తారీఖు నాడు క్షేత్ర దర్శనం చేసుకుని 25వ తారీఖు నాడు కేతుగ్రస్త సూర్యగ్రహణం సందర్భంగా గంగానదిలో స్నానము, జపాలు, తపాలు, హోమాలు మరియు దానాలు అన్నీ కూడా ఆ కార్యక్రమాలను చేసుకొని 26వ తారీఖు నాడు ఆ రోజున బంగారు అన్నపూర్ణని దర్శనం చేసుకొని సాయంకాలం మళ్ళీ మనం మన మన గమ్యస్థానాలకి బయలుదేరి వెళ్ళవచ్చు. అది ఈ సంవత్సరం మన ప్రణవ పీఠం తరపు నుంచి చేస్తున్న యాత్రల వివరాలు. ఇక వచ్చే సంవత్సరం కూడా 2023 సంవత్సరంలో పూజ్య గురుదేవులు అమెరికాకు వెళ్ళి వచ్చిన తర్వాత జూన్ నెలలో కానీ గురుదేవులు నిర్ణయించినటువంటి జూన్ లేదా జూలై నెలలో ఒకసారి చార్ధామ్ యాత్ర కూడా మళ్ళీ వెళ్ళడం జరుగుతుంది. తర్వాత మధుర బృందావనం, అక్కడ భాగవత సప్తాహం, సప్తాహ అనంతరం 2 రోజుల పాటు అక్కడ మొత్తం శ్రీకృష్ణ పరమాత్ముడు నడయాడినటువంటి దివ్య ప్రదేశాలన్నీ కూడా గురుదేవుల ఆధ్వర్యంలో మనమంతా కూడా చూసి ఫలిద్దాం. ఆ యాత్రలు ఇప్పటి వరకు కూడా గురుదేవులు సెలవిచ్చినటువంటి యాత్రలు. తర్వాత మళ్ళీ గురుదేవులు మనకి ఇప్పుడు తెలియజేస్తే అప్పుడు మళ్ళీ మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇక ప్రతిరోజు వస్తున్నట్టుగానే ఈ కుడివైపు నుంచి వచ్చి గురుదేవుల ఆశీస్సులు అందుకొని ఎడం వైపుగా బయలుదేరిపోయింది. ఈ భాగవత సప్తాహంలో ముఖ్యంగా లక్ష్మీనారాయణ హోమం, రుక్మిణీ కళ్యాణం ఇవాళ నయనానందకరంగా జరిగింది, అద్భుతంగా జరిగింది కార్యక్రమం అంతా కూడా. అలాగే ఈ శ్రీమద్ భాగవత సప్తాహ కార్యక్రమంలో మరొక అంశం శ్రీ లక్ష్మీనారాయణ హోమం. ఆ కార్యక్రమం రేపు ఆదివారం నాడు శివాలయ ప్రాంగణంలో లక్ష బిల్వార్చన కార్యక్రమం ఏదో ఉందని చెప్పారు శాస్త్రి గారు. ఆ కార్యక్రమం